नारायणं नारायणं ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमो भगवते श्री रमणाय ओम नमो भगवते श्री रामकृष्णाय ओम नमो भगवते रुद्राय ఈ రోజున మనం అందరం నాకు సోర్ త్రోట్ వచ్చిందని నెమ్మదిగా మాట్లాడతాను. ఈ రోజున మనం అందరం పోడూరు గ్రామం ఇచ్చేయటం జరిగింది. ఈ పోడూరు గ్రామం ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో సనాతనమైన గ్రామం, ప్రసిద్ధమైన గ్రామం. బహుశా పోడూరులో మనం ఎప్పుడో పూర్వం శివాలయంలో మీటింగ్ పెట్టాం. తర్వాత పోడూరులో మీటింగ్ మనం పోడూరులో పెట్టలేదు. అలాగే గుమ్మలూరులో కూడా చాలా కాలం ఉంది, ఒకసారైనా మీటింగ్ ఏర్పాటు చేయండి అంటే వల్ల 6వ తేదీ నడుతున్నాం. 6వ తేదీన గుమ్మలూరు ఎడుతున్నాం. గుమ్మలూరులో కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు 6వ తేదీన. ముఖ్యంగా ఈ రోజున పోడూరులో పూర్వం భక్తులకు కూడా ప్రసిద్ధి, సభ్యతకి, సంస్కృతికి, భక్తులకి కూడా ప్రసిద్ధమైన గ్రామం. ఆ పూర్వపు రోజుల్లో కొంచెం ఐశ్వర్యవంతమైన గ్రామాల్లో పోడూరు ఒకటి. ఇప్పుడు ఈ రోజున మనం విజయరామరాజు గారు, వారి ధర్మపత్ని కృష్ణవేణి వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని పోడూరు గ్రామం ఇచ్చేయటం జరిగింది ఈ రోజున. అంచేత వారి స్వగృహం యొక్క ప్రాంగణంలోనే ఈ సభ ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హెడ్ మాస్టర్ మీకు భగవాన్ గారి జీవితం గురించి, ఆయన టీచింగ్ గురించి చెప్పి ఉంటారు. అది ఆయన సొమ్ము. భగవాన్ గురించి ఇవ్వటం అనేది ఆయన సొమ్ము. అది ఆయన అందులో భగవాన్ సబ్జెక్ట్ విషయంలో బాగా కృషి చేశారు. అంచేత నేను చెబుతున్నాను, మీరు ఎప్పుడు చెప్పినా మీ సొమ్ము మీకు వదిలేస్తున్నాం, మీరు భగవాన్ గురించే చెబుతా ఉండండి. అంచేత మీకు అందులో స్పెషలైజేషన్ ఉంది. మేము జనరల్గా ఏ భగవద్గీత ఉపనిషత్తు చెప్పుకుంటే వెళ్ళిపోతాం. అయితే భగవాన్ గురించి ప్రత్యేకంగా హెడ్ మాస్టర్నే చెప్పుకుంటున్నాం. ఎంచేదంటే మాకు అన్నీ కావాలి. మాకు అన్నీ కావాలి. హెడ్ మాస్టర్కి భగవాన్ రూపం, భగవాన్ నామం, భగవాన్ సందేశం. ఆయన రూపం, ఆయన నామం, ఆయన ఉపదేశం, ఆ మూడు సరిపోతాయి హెడ్ మాస్టర్. అంటే అక్కడితో సరిపెట్టుకుంటున్నారా అని సరిపోతున్నా కూడా అది. దీనికి సామెతో ఉంది, ఎవరైనా మనకు ఏదైనా ఇస్తే మనకు అవసరమైంది తీసుకోవచ్చు. అవసరం లేనిది కూడా ఎవరైనా ఇస్తున్నారని తీసేసుకుంటే మనం దొంగలతో సమానం. ఎవరైనా మనకు ఏదైనా ఇచ్చారనుకోండి, మనకు అవసరమైంది తీసుకోవచ్చు. మనకు అవసరానికి మించి కూడా మనకు అవసరం లేకపోయినా తీసుకుని హోర్డింగ్ కోసం తీసుకుంటాంటే దొంగలతో సమానమని శాస్త్రంలో ఉంది. అది హెడ్ మాస్టర్ భగవాన్ గురించి ఆయన చాలా శ్రద్ధగా చెబుతున్న దాని మీద అందులో రిటైర్ అయిపోయారు హెడ్ మాస్టర్. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. అది శేష జీవితం అంతా కూడా ఈ భగవాన్ జీవిత టీచింగ్ గురించి బోధించడానికే ఉపయోగిస్తానని చెబుతున్నారు. కాన్వెంట్ స్కూల్స్ వాళ్ళు పిలిస్తే వెళ్ళినా ఇంకా వెళ్ళలేదు. భగవాన్ సందేశం గురించి భక్తులకు ఎక్స్ప్లెయిన్ చేయటంలోనే నా శ్వాస జీవితం అంతా ఉపయోగించి భగవాన్ అనుగ్రహానికి పాత్రలు అవుతానని ఆయన చెప్పటం జరుగుతుంది. అంచేత ఆయన మనం ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఏదో కొన్ని శ్లోకాలు అక్కడక్కడ కొన్ని శ్లోకాలు మీకు ఈ చదివి వినిపిస్తాం. ఈ భగవద్గీతలో ఏదో కొన్ని శ్లోకాలు, సెలెక్టెడ్ శ్లోకాలు తీసుకుందాం. మొత్తం వేదాల సారం భగవద్గీత. నాలుగు వేదాలు మనకి, నాలుగు వేదాల యొక్క సారం భగవద్గీత. అంటే మీకు భగవద్గీత మీ జేబులో ఉంటే నాలుగు వేదాలు మీ జేబులో ఉన్నట్టే. అయితే భగవద్గీత బజార్లో దొరుకుతున్నాయి, అన్ని చోట్ల దొరుకుతున్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే మన బుద్ధిలో ఉన్న దోషాల వల్ల భగవద్గీత యొక్క ప్రాముఖ్యత తెలియటం లేదు. అంటే భగవద్గీత యొక్క ప్రాముఖ్యత కానీ దాని లోతులు కానీ మనకు తెలియటానికి అవకాశం లేదు. ఎంచేతం మంది చాలా లిటిల్ మైండ్, స్మాల్ మైండ్, పెట్టి మైండ్. భగవద్గీత యుద్ధ భూమిలో చెప్పాడు. ఎక్కడో ఏదో చెట్టు కింద కూర్చుని కాఫీ పుచ్చుకుని ఇలా ప్రశాంతంగా కూర్చొని చెప్పిన మాటలు కాదు. ఇంకొక 5 నిమిషాలు తలకాయలు ఉంటాయో ఉండవు అనేటువంటి వార్ ఫీల్డ్లో భగవద్గీత చెప్పాడు. బాగా టెన్షన్ టైంలో మీరేదైనా పని తొందరలో ఉంటే ఏదైనా మాట్లాడతామంటే రేపు మాట్లాడదాంలేండి, మేము బిజీగా ఉన్నామని చెప్తారు. యుద్ధ భూమి చాలా బిజీ టైము, పైగా ప్రాణం పోయే టైం ఉంటుందో ప్రాణం పోతుందో ఉంటుందో. ఎంత గొప్ప వీరుడికైనా యుద్ధంలోకి వెళ్తే వాడు ఇంటికి వస్తాడని గ్యారంటీ చెప్పలే. వాడు ఇతరులను చంపవచ్చు, ఇతరుల చేత వాడు చంపబడవచ్చు, చెప్పలేము. వార్ ఫీల్డ్ మనం చెప్పలేము వారి పరిస్థితి ఎలా ఉంటుందో. అంటే ఇది భగవద్గీత యుద్ధ భూమి. యుద్ధ భూమిలో అది భగవంతుడికే సాధ్యమైంది భగవద్గీత చెప్పటం. అది మామూలు మనిషికి కేవలం పైనుంచి కిందకు వచ్చిన వాడికి సాధ్యమైంది, కానీ కింద నుంచి పైకి వెళ్ళిన వాడికి సాధ్యం కాదు యుద్ధ భూమిలో భగవద్గీత చెప్పటం. అంటే పైగా వాడు యుద్ధ భూమిలో వాడు అడిగిన వెంటనే నీకు తర్వాత చెప్తానని చెప్పలేదు, వెంటనే రిప్లై చెప్పేశాడు. ఒక గంటలో రిప్లై అయిపోయింది. ఎందుచేత ఎలా చెప్పగలిగాడంటే ఆయన భగవంతుడు కాబట్టి సాధ్యమైంది. అంటే మిగతా అందరూ అవతార పురుషులు. కృష్ణుడు భగవంతుడి యొక్క అవతారం కాదు, స్వయంగా భగవంతుడని అరే కృష్ణ సాంప్రదాయంలో చెప్తారు. యుద్ధభూమి అంటే మన సంసారం కూడా యుద్ధమే. ఇప్పుడు యుద్ధం అంటే ఎక్కడో కురుక్షేత్ర యుద్ధం జరిగింది అలా అనుకోకండి మీరు. మన సంసారం కూడా యుద్ధ భూమే. మీకు 4 పిల్లలు ఉంటే కొడుకు ఒకటి అంటాడు, ఆ కోడలు ఒకటి అంటుంది, ఆ కూతురు ఒకటి అంటుంది, అల్లుడు ఒకటి అంటాడు. ఇందులో కొంచెం జాగ్రత్త మనుషులు ఉంటారు, ఇంతమంది ఇందులో పాడు చేసి మనుషులు ఉంటారు. వాళ్ళు పాడు చేసుకున్న ముసలోళ్ళు మొట్టికాయలు కొడతా ఉంటారు. వీళ్ళు ఇళ్ళకాయలు కూడా చాలా పేచీలు ఉంటాయి. రాజకీయం లేని ఇల్లు ఉండదు. మన సంసారం కూడా యుద్ధ భూమే. ఏదో చేస్తాం, లాభం వస్తూ ఉంటుంది, నష్టం వస్తూ ఉంటుంది, మంచి వస్తూ ఉంటుంది, చెడ్డ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇందుకే కృష్ణుడు చెప్పేది ఏంటంటే మీరందరూ అర్జునులాగా యుద్ధం చేయక్కర్లేదు, మీరందరూ సంసారం కూడా యుద్ధం లాంటిదే. అంటే ఏదో మీరు ఎంత ఇష్టంగా ఉన్నా ఇంట్లో కూడా మాట మాట అనుకోకుండా రోజులు వెళ్ళవు. అంటే యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఎలా పారిపోరు, అలా మీ ఇంటికాడ సమస్యలను కూడా ధైర్యంగా మీరు పరిష్కారం చేసుకోవాలి, కానీ ఇల్లు ఇడిచిపెట్టి పారిపోవద్దని చెప్పటం. ప్రతి ఇల్లు ఒక యుద్ధ భూమి, ప్రతి ఇంట్లోనూ రాజకీయం ఉంటుంది. 4 ఉన్నారంటే ఆ తలకాయలు 4 తలలు, పూర్వజన్మ లేరు, వాళ్ళు వాసం లేరు, ఎక్కడి నుంచో ఆ ప్రారంధాన్ని బట్టి ఒక ఇంటికి వచ్చి చేరతారు. మరి ఆ ప్రారంధం అవగాహన సరే ఆ ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ లోపల వాళ్ళకి లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, గౌరవాలు వస్తాయి, అగౌరవాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎవడో ఒకడికి నష్టం వస్తే అక్కడ తోడు సరిపోదు కదా అని కొంపంతో చుట్టుపెట్టేస్తాడు అన్నాడు. అలాగే ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, కొంతమంది ఇంట్లో జబ్బు చేస్తే పగల ఎవరన్నా రాత్రి లేకుండా నిద్రపోనివ్వరండి వాళ్ళు. వాళ్ళు వాళ్ళకి ఏదైనా శారీరక బాధ వచ్చింది అనుకున్నా ఇంట్లో ఇంకా రాత్రులు ఎవరిని నిద్రపోనివ్వరు. ఆ మధ్యన వారమరలో మండువా లోగుల్లో ఉన్నవాళ్ళు ముసలవాడు ఎవరైనా నిద్రపోనకపోతే వాళ్ళు చుట్టాల ఇంటికి వెళ్ళిపోయారు 4 నెలలు. అది మండువా లోగులు పెద్ద పెద్ద కేకలు ఆవిడ అమ్మరా ఆవిడకి హక్కు ఉందా మండువాలో ఉండటానికి? ఏమంటానికి లేదు. ఎవరినే నిద్ర పట్టినదో ఆవిడ ఆవిడకి నిద్ర పట్టక ఆవిడ కేకలు మరి ఎంత యుద్ధం చోటు సమానమే. ఒక మండువాలు విడిచిపెట్టేసి చుట్టాల ఇంటికి వెళ్ళిపోయి ఆవిడ చచ్చిపోయాక వచ్చారు మళ్ళీ మండువాలోకి. అలాగే సంసారం అంటే ఏదో ఏ సంసారం తగ్గట్టారో ఆ సమస్యలు అక్కడ ఏదో ఉంటాయి. ఎవరో ఒకరు ఏ కోళ్ళో ఎవరో ఒకరో ఏదో సమస్య తెచ్చి పెడతా ఉంటారు. ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఉన్నారు మన జిల్లాకు బాగా ధనవంతుడు అని ఏదో సుఖపడబడుతున్నాడు అని అనుకుంటాం. ఈ మధ్యన మనవడు దివాడా తీశాడు. ఆ మనవడు మనవరాలు రాజమండ్రి జైల్లో ఉండొచ్చారు. అంటే మనం అప్పులు తీర్చడం కంటే జైల్లో ఉంటాం మంచిదని ఆ మనవరాల సిద్ధాంతం. ఆ మనవడ భార్య, ఆ మనవడ భార్య పేరు రేణుక. ఆ రేణుక పేర్లు ఎక్కడున్న వాళ్ళు ఎక్కడున్నా చాలా తెలివైన వాళ్ళు అని అంటారు. మరి మీరు ఎవరైనా రేణుకలు ఉన్నారా? మీరు ఎవరైనా రేణుకలు ఉన్నారమ్మా? ఇక నీ పేరు రేణుక, మరి నీకు తెలివితేటలు ఉన్నాయో లేదో. మరి ఆ రేణుక పేర్లు ఉన్నవాళ్ళు ఆ మనవడ భార్య తాతగారికి ఏం సలహా చెప్పిందంటే రుణాలు తీర్చే బదులు 4 ఏళ్ళ జైల్లో ఉంటే సరిపోతుంది కదా అని. సరే వాళ్ళు మొన్న హైకోర్టులో మళ్ళీ వేశారు. వాళ్ళు హైకోర్టులో వేస్తే హరిశ్చంద్ర ప్రసాద్ మొన్న హైదరాబాద్ తీసుకుపోరాని డేట్కి హైదరాబాద్ తీసుకురామని హైకోర్టు ఆర్డర్ ఇస్తే వీళ్ళు హైకోర్టుకి కనపడకుండా ఎక్కడికి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఆ తాతగారికి సంబంధం అయిపోయినా కుటుంబానికి ఆగవరం తెచ్చిపెట్టేశాడని ఆ తాతగారు గొడవ. పైగా ఆయన పేరు హరిశ్చంద్ర ప్రసాద్, ఈడి పేరు హరిశ్చంద్ర ప్రసాద్, మనవాడి పేరు ఎవడి పేరు తిరిగిట్టలేదని ఆయన కూడా ముసలాయన అందరూ నన్ను అనుకుంటున్నారు. ముసలాయన కూడా పేరు కూడా ఒకటి వచ్చింది, ఆడికి కూడా తాతగారు పేరు పెట్టారు. అంటే మీకు ఎందుకు చెబుతున్నారంటే ఈ సంసారంలో కూడా ఏదో రకమైన ఇబ్బంది ఎదురు. అలాగే కేవీకి రాజు గారి కుటుంబానికి ఏదో ఇదో కూడా ఇద్దే. అంచేది మీరు ధైర్యంగా ఉండి సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిందే. కానీ మీరు ఎక్కడికో పాడిపోయినా సుఖం లేదని భగవద్గీతలో భగవంతుడి బోధ అది. ఒక యుద్ధం అంటే అర్జునుడు చేసింది యుద్ధం కాదు, అది ఒకటే యుద్ధం కాదు. మీరు కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో, మీరు పిరిగి పడిపోకూడదు. ధైర్యంగా మీకు ఎంతవరకు మీకు శక్తి ఉందో అంతవరకు ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. కానీ పిరిగి పడి ఎక్కడికి పారిపోవద్దనే ఇక్కడ భగవంతుడి యొక్క బోధ. అంచేత మనం మన డ్యూటీ మనం చేస్తూ ఉండాలి. పని మనం శ్రద్ధగా మన పని మనం చేస్తుంటే మన పని మనం చేయకుండా భగవంతుడి సహాయం రాదు. మన పని మనం చేస్తుంటే దైవ సహాయం కూడా మనకి చూడవుతున్నది. అంచేత యుద్ధ భూమి అంటే కేవలం అక్కడ ఏదో ఒక దేశం ఇంకో దేశానికి జరిగే యుద్ధం కాదు. ప్రతి ఇంట్లోనూ కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మీరు తట్టుకోవాలి. తట్టుకోవాలంటే సహనం ఎక్కువ ఉండాలి. తర్వాత పిరిగితనం ఉండకూడదు. మీరు ధైర్యంగా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే శక్తి మీరు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే మీరు మీ ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఆ శక్తిని మీరు సంపాదించుకోవాలని ఈ భగవద్గీతలో చెప్పినటువంటి మెయిన్ బోధ. అంటే యుద్ధము అంటే ఎక్కడో యుద్ధం కాదు, మీ ఇంట్లో జరిగేది కూడా రోజు యుద్ధమేనని. భోక్తారం యజ్ఞ తపసాం, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. భగవాను వాచ సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతే. ఎవరికి శాంతి కలుగుతుంది? అందరికీ శాంతి కావాలి. మీ సంసారం నడవటానికి ఎంతో కొంత పైసలు ఎలా కావాలో శరీరానికి పోషణకి, అదేవిధంగా అందరి మనస్సుకి శాంతి కావాలి. శాంతి లేని వాడికి సుఖము లేదు అంచేత ప్రతి వాడికి నాకు శాంతి అక్కర్లేదని చెప్పేవాళ్ళు లేడు. అందరికీ శాంతి కావాలి. మన స్వరూపంలో ఉన్నది శాంతే. మీకు ఎంత సంపద ఉన్నా శాంతి లేని వాడు సుఖపడడు. అంచేది అందరికీ ఇక్కడ శాంతి, శాంతి ఎలాగ వస్తుంది మీకు అని ఇక్కడ భగవాన్ ప్రశ్నేసి ఆయనే సమాధానం ఏం చెబుతున్నాడంటే, యజ్ఞ తపస్సాం భోక్తాం. మీరు జీవితంలో తపస్సు అంటే ఏంటి, మీకు ఆహారం ఏమి, ఆ తపస్సు అంటే మీరు ఎక్కడికో పారిపోవటం కాదు, ఏ మలయ పర్వతాలకో పారిపోవటం కాదు. తపస్సు అంటే మీరు శరీరంతో తపస్సు చేయొచ్చు, మాటతోటి తపస్సు చేయొచ్చు, తర్వాత మనస్సుతోటి తపస్సు చేయొచ్చు. శరీరంతో ఏదైనా మంచి పనులు మీరు చేస్తంటే అది తపస్సే. అలాగే ఇతరులకు ఉపయోగపడే మాటలు, ఇతరుల యొక్క చైతన్య స్థాయి పెంచే మాటలు, ఇతరుల యొక్క దుఃఖం యొక్క అగ్ని ఆర్పే మాటలు, మీకు మీ మాట మాటకు కూడా శక్తి ఉంటుంది. మీరు మాట్లాడే మాట హృదయంలోంచి వస్తుంటే అనేక మందికి అశాంతి ఆరిపోతుంది. అనేక మందికి అంచేత మీరు శరీరంతో చేసే పని, తర్వాత నోటితోడు చెప్పే మాట, చేతితోడు చేసే పని, తర్వాత మనస్సులో మీకు వచ్చే తలంపులు, ఎవరికి మీరు అపకారం కోరకూడదు, ఎవరికి కీడు కోరకూడదు. ఒకవేళ భౌతికంగా మీరు ఎవరికి సహాయం చేయలేకపోయినా వాళ్ళు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని వాళ్ళు శ్రేయస్సన్న మీరు కోరుకోవాలి, అది మానసిక తపస్సు. తర్వాత వాక్కు తపస్సు. వాక్కులే ఏముందనుకుంటారు, కొన్ని కొన్ని వాక్యాలు మనం వింటే నిప్పు మీద నీళ్ళు వేస్తే వెంటనే ఎలాగైతే నిప్పు ఆడిపోతుందో, కొన్ని వాక్యాలు మీరు వింటే వెంటనే మీ నిప్పు అంతా, మీ దుఃఖమనే మంట అంతా వెంటనే ఆరిపోతుంది. అలాగే శారీరక తపస్సు కూడా మీరు ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు చేసే శారీరక తపస్సులో అందులో నేను కూడా వాటా పుచ్చుకుంటాను. నేనెందుకు వాటా పుచ్చుకుంటానంటే మిమ్మల్ని అనుగ్రహించడం కోసం. మీరు శరీరంతో మంచి పనులు చేశారనుకోండి, దానికి నేను భోక్తగా ఉంటాను, అంటే పార్టేకర్గా ఉంటాను, నేను భాగం పంచుకుంటాను. మీరు ఎవరికో ఎల్లయ్యకో పుల్లయ్యకో చేశాను నేను సహకారాన్ని మీరు అలా అనుకోవచ్చు, కానీ నేను మటుకి అందులో భాగం తీసుకుంటాను. అది మీ కళ్ళకు కనపడదు కాబట్టి నేను తీసుకునే వాటా మీకు తెలియదు. అంచేత మీరు తపస్సు అంటే మీరు శారీరకంగా మనస్సుతోటి వాక్కుతోటి చేసేది, తర్వాత మీ మనస్సును ఎండింపజేసేది, తర్వాత ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు, ఏది సంసారానికి ఉపయోగపడే పని. మన పనిని కర్మ అంటే పని, కర్మ అంటే పని. పని మూడు రకాలుగా మనం చేసుకోవాలి. ఒకటి మీ సంసారానికి ఉపయోగపడే పని, అంటే సంసారంలో ఉన్నారు కాబట్టి. రెండు, సమాజానికి ఏదన్నా ఉపయోగపడితే అంతవరకు సమాజానికి ఉపయోగపడే పని. మూడు, మోక్షం సంపాదించడానికి, అంటే మీరు జీవిత గమ్యమైనటువంటి ఆత్మజ్ఞానం సంపాదించడానికి మీరు చేసే సాధన. ఇవన్నీ కూడా పనుల్లోకి వస్తాయి, కర్మలోకి, ఇవన్నీ కూడా కర్మలోకి వస్తాయి. అంటే తర్వాత భగవంతుడు ఏ పని కూడదని చెప్పాడో ఆ పని వదిలేయాలి. దాన్ని నిషిద్ధ కర్మ అంటారు శాస్త్రంలో, నిషిద్ధ కర్మ అంటారు. నిషిద్ధ కర్మ అంటే ఆ నిషిద్ధ, మీరు ఏ కర్మ చేస్తే దుఃఖం వస్తుందో, భవిష్యత్తులో ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో ఏ కర్మ చేస్తే మీకు అశాంతి వస్తుందో, ఏ కర్మ చేస్తే మీకు దుఃఖం వస్తుందో, ఏ కర్మ చేస్తే మీరు పాడులోకాలకు వెళ్ళాలో, ఆ కర్మ చెయ్యొద్దని చెప్పి దానికి నిషిద్ధ కర్మ, మీరు చెయ్యకూడని పనులని భగవద్గీతలో ఒక లిస్ట్ ఇచ్చాడు. భగవద్గీత వడ్డించిన విస్తరణ లాంటిది. ఆ వేదాల్లో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడు. అన్నిటినీ సంగ్రహించి మనకు అవసరమైనంత మేరకే భగవంతుడు గీతలో అర్జునుడు నెపంగా పెట్టుకుని బోధించడం జరిగింది. అంటే నిషిద్ధ కర్మలకు వెళ్ళకూడదు. మనం సత్కర్మ చేసినా చేయకపోయినా అంటే చెయ్యకూడని పనులకు మనం వెళ్ళకూడదు. తర్వాత నిగ్రహం నేర్చుకోవాలి. నిగ్రహం నేర్చుకుంటే మాటలో నిగ్రహం ఉండాలి, మనస్సులో నిగ్రహం ఉండాలి, మీరు చేసే పనిలో కూడా నిగ్రహం ఉండాలి. మీకు ఇతరులకు మీకు అపకారం చేసే శక్తి ఉన్నప్పుడు కూడా చేయకూడదు అపకారం. మీకు ఇతరులకు ఎవరికైనా అపకారం చేయగల శక్తి ఉందనుకోండి, అనుకోండి మాట వరుసగా ఉన్న అపకారం చేయకూడదు. ఇంకా భగవంతుడు అది పనికి రాదు అని చెప్పాడు, అది గుర్తుపెట్టుకోండి. మరి అది పనికి రాదు అని చెప్పాడు. నిన్న నేను ఇప్పటికే యాదారాపంగా టీవీ పెట్టాను 10 నిమిషాలు, ఎప్పుడైనా వార్తల టైంలో, వార్తల టైంలో పెడితే తెలుగుదేశం వారు చెప్పేదానికి ముఖ్యమంత్రి సమాధానం చెబుతున్నాడు. చాలా ముద్ది అనిపించింది ఒక వాక్యం. కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని మీరు మమ్మల్ని అంటున్నారు. విజయభాస్కర్ రెడ్డి ఏదో తినేశాడు, అది చేశాడు, ఇది తినేశాడు, అది చేశాడు, ఏదో చేశాడని చెబుతున్నారు. విజయభాస్కర్ రెడ్డి నేను ఎవరి తరఫునే మాట్లాడటలేదు. ఇందులో ఏ పార్టీ తరఫున నేను మాట్లాడటం లేదు. అది ఇలా ఒకరినొకరిని కూర్చుని విమర్శించుకుంటూ కూర్చోడనా, లేకపోతే ఎదరికి వెళ్ళాలా, వెనక్కి వెళ్ళిపోవాలా, మనం ఇలా రోజులు పేచీలు పెట్టి కూర్చుని వెనక్కి వెళ్ళిపోవాలా, లేకపోతే ఎదరికి వెళ్ళాలా, రాష్ట్రాన్ని ఎదరకు తీసుకెళ్ళా అక్కర్లేదని. విజయభాస్కర్ రెడ్డి ఏదో ఎవరికో పొలాలు ఇచ్చేసి ఏదో డబ్బు తినేశాడని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఏ తప్పులైతే చేశాడో ఆ తప్పులన్నీ చేశాడని ఒక కాగితం చదివినిపించాడు. ఆశ్చర్యమేస్తుంది నాకు. విజయభాస్కర్ రెడ్డి గారు ఏ తప్పులైతే చేశాడని చెబుతున్నాడు ప్రతిపక్షంలో ఉండి, ఆ తప్పులన్నీ ఫలానా సంవత్సరంలో ఫలానా రోజున ఈ తప్పులన్నీ చేశాడు, రికార్డు ఇది కూడా కాగితాలు చర్చి చదివినిపించాడు. నేను ఎందుకు సంతోషించానంటే ఉద్రేకపడలేదు, ఒక తరఫున మాట్లాడలేదు. ఈ విషయమంతా మీకు ఎందుకు చెబుతున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి నేను చెప్పడం లేదు. ఎదట వాళ్ళు మీరు ఈ తప్పులు చేశారు అని ఎదట వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం కూడా కొంతకాలం అధికారంలో ఉన్నాం, అదే తప్పులు మనం కూడా చేశామని తెలియకుండా మాట్లాడటం మంచిది కాదు, సభాగౌరవం కాదని ఒక వాక్యం చెప్పారు. ఇవాళ విజయభాస్కర్ రెడ్డి ఏ తప్పులు చేశాడని చెబుతున్నారు. అన్ని తప్పులు మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు చేశారు. అధికారంలో ఉన్న వాళ్ళకి అనేక మంది చేరతారు, పనుల కోసం చేరతారు, ఏదో డబ్బులు ఇచ్చి చేయించుకునే పనులు ఉంటాయి, బంధుత్వం కోసం చేస్తారు, స్నేహం కోసం చేస్తారు. అధికారంలో ఉన్నవాడు చుట్టూరు 10 మంది చేరతారు, ఏదో తప్పులు చేయటం సహజం. అందులో మీరు మేము ఏదైతే తప్పులు చేశామని మీరు చెబుతున్నారో ఆ తప్పులన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేశారు. వాళ్ళు మనం ఆక్షేపిస్తున్నాం తప్పులన్నీ మనం కూడా చేశామని మీరు గుర్తించాలి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్పటం లేదు. అంచేది మేము మిమ్మల్ని విమర్శించడం, మీరు మమ్మల్ని విమర్శించడం, ఇలాగ చూస్తే ఈ సభ ఇలా కూర్చుంటే మేము నెలకింతని జీతాలు పుచ్చుకుంటాం మనం ఎమ్మెల్యేలు. ప్రజలకు అవసరమైన సమస్యలు పరిష్కారం చేసి ప్రజలకు ఏదైనా ఉపకారాలు చేయాలి, కానీ ఇలా రోజు ఒకరినొకరు తిట్టుకుంటూ కూర్చుంటే ఎన్నాళ్ళు తిట్టుకుంటాం అని అడిగాడు. నేను ఎందుకు సంతోషించాలంటే రిప్లై చెప్పినప్పుడు ఎక్కడ ఉద్రేక పడలేదు, ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆయన రిప్లై చెప్పినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరో కొంతమంది లెగిస్తే అన్నారు, దాన్ని చెప్పనివ్వండి, నేను చెప్పి కూర్చున్నాక మీ అభిప్రాయం మీరు చెబుతాను. నేను చెబుతా అంటే మీకు అంత ఉద్రేకం వస్తా అంటే అంటే ఈ తప్పులు మీరు చేస్తున్నట్టు అంగీకరించినట్టే కదా అన్నాడు. ఇక్కడ నేను నోటంట మాట వస్తా అంటే మీరు ఉద్రేకం వచ్చి లేచిపోతున్నారు. మీరు నిజంగా తప్పులు చేయకపోతే అంత ఉద్రేకపడవలసిన మాట. వై ఆర్ యూ గెటింగ్ సో ఎక్సైట్మెంట్? ఈ మాట అన్నాడు, వైఆర్ యూ గెటింగ్ సో ఎక్సైట్మెంట్, ఎందుకంత ఉద్రేకపడిపోతారు? నేను ఏదో చెబుతున్నాను, మీరు వినండి. నేను చెప్పింది మీకు నచ్చకపోతే నేను కూర్చున్నాక మీరు చెప్పండి, ఉరికే నా నోటమిట మాట్లాడుతుంటే మీరు అందరు ఉద్రేకపడిపోతా అంటే ఇంకా ప్రజల క్షేమం మీరే ఇంకో కోరగలరు? అంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరు ఉన్నా ఏ తప్పులు జరగటం మానకో మానరు, ఎవడో తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు, వీళ్ళు వస్తారు, ఏదో కొన్ని తప్పులు చేయటం మానం. అలాగనే తప్పులు చేయమని నేను చెప్పటం లేదు. ప్రతి గవర్నమెంట్లో ఏ పార్టీ గవర్నమెంట్లో ఉన్నా కొన్ని లోపాలు జరిగి చేరుతాయి. అలాగని ఇప్పుడు నేను తప్పులు చేయమని అంటలేదు. అసలు మనం ఎదరికి వెళ్ళటమా, వెనక్కి వెళ్ళిపోవటమా, లేదా రోజు ఇలా ఒకరినొకరిని విమర్శించుకుంటూ కూర్చోవటమా? ఇదే పనే. జీతాలు పుచ్చుకుని ప్రజల చేత మనం ఎన్నుకోబడి నెలకి 85,000 జీతాలు పుచ్చుకుని ప్రజలను చూస్తామని చెప్పి ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ మాట్లాడేసి మాట్లాడటం మానేసి ఇలా రోజు ఒకడు బూతులు తిట్టుకుంటా అంటే ఇంటికే మనల్ని ప్రజలు ఎన్నుకుంటాను అడిగాడు. చాలా ప్రశాంతంగా మాట్లాడాడు. అంతకు ఈ రిప్లైకి నేను సంతోషించలేదు. ఈ రిప్లైకి నేను ఆ మాట్లాడేది చాలా ప్రశాంతంగా మాట్లాడాడు. మధ్యలో కొంతమంది తెలుగుదేశం సభ్యులు ఉద్రేకపడి లెగుస్తుంటే నేను మాట్లాడుతాంటే మీకు అంత ఉద్రేకం వస్తుంటే ఈ తప్పులన్నీ మీరు చేసినట్టు అంగీకరించినట్టే కదా అన్నాడు. మీరు ఎందుకు ఉద్రేకపడుతున్నారు? మీరు మంచివాళ్లే. అసలు మంచివాళ్ళంటే సాంస్క్రిట్లో సాధువులు అంటారు. సాధువులు అంటే మామూలుగా ఈ కాషాయ బట్టలు వేసుకుని తిరుగుతారు చూడండి, వాళ్ళు కాదు సాధువు. సాధువు అనే శబ్దానికి సాంస్క్రిట్లో ఏమైనా ఉందంటే మంచివాళ్ళు, వాళ్ళు బుద్ధిమంతులు, వీళ్ళ బుద్ధిమంతులు అంటాం మనం. వాడు బుద్ధిమంతులు, వీళ్ళు బుద్ధిమంతులు అంటే దాన్ని సాంస్క్రిట్లో ఏమంటారంటే మంచివాళ్ళు సాధువులు అంటారు. సాధువులు అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఎర్ర బట్టలు కట్టుకుని తిరిగేవాళ్ళు అనుకుంటున్నాం. ఎక్కడ సద్బుద్ధి ఉన్నా ఎక్కడ సహృదయం అన్నా వాడు సాధువుతోడు సమానం. నన్ను చెప్పనివ్వండి, నేను ఏదైనా పొరపాటు చెప్తే పొరపాటు చెప్పానని మీరు తర్వాత చెప్పండి. నా నోటంట మాట వస్తుంటే మీరు ఉద్రేకపడుతుంటే అంటే ఈ తప్పులన్నీ మీరు చేస్తున్నట్టు ఎండైరెట్టిగా అంగీకరిస్తున్నట్టు కదా అన్న. లేకపోతే మీకు అంత ఉద్రేకం దేనికి? ఎందుకు ఉద్రేకపడుతున్నారు అలాగా? ఎవరి ప్రభుత్వంలో ఉన్నా ఎవరొకరు తప్పులు చేయకుండా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఉండలేరు. అసలు అది సహజము. అలాగే నేను తప్పులు చేయమని చెప్పటం లేదు. అందుచేత ఇతరులని మనం విమర్శించేటప్పుడు మనం కూడా కొంతకాలం గవర్నమెంట్లో ఉన్నాం, అదే తప్పులు ఆశ్రిత పక్షపాతం మనం కూడా చేశాం. ఎవరైతే మనల్ని ఆశ్రయించారో వాళ్ళకి ఏ కొన్ని గవర్నమెంట్ రూల్స్ కాదని అవుట్ ఆఫ్ ది వెళ్ళి మనం కూడా కొన్ని పొరపాట్లు చేశాం, గవర్నమెంట్లో మనం కూడా ఉన్నాం అనే విషయం ముందు గ్రహించి ఎదటి వాళ్ళని విమర్శించాలి. కానీ ఏమీ అర్థం లేకుండా ఊరికే ఓట్ల కోసం ప్రచారం కోసం ఎదటి వాళ్ళతో విమర్శించినా అది లాంగ్ స్టాండింగ్. ఈ మాటలు నిలబడవు. తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నా, తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నా ఎదుటి వాళ్ళని విమర్శించినంత మాత్రం చేత మనం మంచివాళ్ళు అవ్వలేం, మనం పెద్దవాళ్ళు అవ్వలేం. మనం ఏదైనా మంచి పనులు చేసి మంచివాళ్ళు అవ్వగలం కానీ మనం ఏమి మంచి పనులు చేయకుండా ఒక మంచి ఆలోచన లేకుండా ఒక మంచి తలంపు లేకుండా ఏమి సత్కర్మ లేకుండా ఊరికే ఎదుటి వాళ్ళని విమర్శించడం వల్ల మన మహాత్ములు అవ్వగలమా? మన ఇంటికాడ మనం కూర్చుని మహాత్మా గాంధీ గారు నా కాలు కింద బలా దూరి అంటే మహాత్మా గాంధీ అవగలం మనం? అయితే ప్రయోజనం లేని మాటలు అనవసరం. నువ్వు ఏదైనా సత్కర్మ చెయ్యి, సత్కర్మ నువ్వు చేసిన సత్కర్మ ఏంటో చూపించు. ఏమీ లేకుండా ఎందుకు విమర్శలు అని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు ఎందుకు చెబుతున్నారంటే నువ్వు ఆత్మవిమర్శ ఎదటి వాళ్ళని విమర్శించే ముందు నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలా జనరల్గా మానవుల్లో నువ్వు లోపం ఏంటంటే ఆత్మస్తుతి పరనంద, ఇది మానవుల్లోని లోపం. ఒకడు సరసన మనిషి ఏం చేస్తాడంటే తను తాను స్తోత్రం చేసుకుంటాడు ఉంటాడు, ఇతరులను విమర్శిస్తూ ఉంటాడు. అది కాదు, నువ్వు ఆ రెండు కూడా నీకు ఆత్మజ్ఞానానికి అడ్డొస్తాయి. జీవిత గమ్యం మోక్షాన్ని పొందటం, జీవిత గమ్యం అలవక శాంతిని పొందటం, జీవిత గమ్యం నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించాలి. ఆత్మజ్ఞాన సంపాదించడానికి అనుగుణంగా నీ మాట ఉండాలి, నీ చేత ఉండాలి. అంతేకాని ఉడుకుమూతనంగానే ఆవేశించోడు మాట్లాడిన ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ భగవద్ భోక్తారం, ఇక్కడ భగవంతుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక మంచి మాట మాట్లాడితే, చేతితో ఒక మంచి పని చేస్తే నువ్వు ప్రాక్టికల్గా ఎదుటి వాళ్ళకు ఉపకారం, చెయ్యకపోయినా వాళ్ళ క్షేమం కనుక నువ్వు కోరితే అందులో నేను వాటా తీసుకుంటాను. వాటా తీసుకుని నీకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నాది అర్జున. భోక్తారం, నేను పార్ట్నర్గా ఉంటాను. నేను నువ్వు చేసి మంచి పనికి నేను పార్టాకర్గా ఉంటాను. నేను తీసుకుంటాను, ఆ స్వీకరిస్తాను, తిరిగి నీకు ప్రతిఫలం ఇస్తాను. నేను ఎటువంటి వాళ్ళని అనుకుంటున్నావు? సర్వలోక మహేశ్వరం, కనిపిస్తే నీ లోకాలన్నింటికి అధిపతిని నేనే. నీకు అర్థమైనా, నీకు అర్థం కాకపోయినా, ఈ కనిపిస్తున్న అన్ని ఈ లోకమే కాదు, స్వర్గలోకం, నరకలోకం, భూలోకం, అన్ని లోకాలకి అధిపతిని నేనే. అంత మాత్రమే కాదు, ఈ లోకాలను పరిపాలించే దేవతలు ఉంటారు, ఆ దేవతలకు కూడా అధిపతిని నేనే. లోకాలకు మాత్రమే కాదు, ఈ లోకాలకి, ఈ లోకాలను పరిపాలించే దేవతలు ఉంటారు, వాళ్ళకు కూడా యజమాని నేనే, వాళ్ళకు కూడా భర్తని నేనే, వాళ్ళకు కూడా అధిపతిని నేనే. అంచేత నువ్వు ఏ మంచి పని చేసినా లోకం గుర్తించినా గుర్తించకపోయినా నేను గుర్తిస్తాను, అందులో నేను వాటా పుచ్చుకుంటాను, నేను భుజిస్తాను. అది ఎక్కడన్నా ఎవరికో ఎల్లయికో పుల్లయికో నువ్వు మంచి చేసావు అనుకో, నువ్వు ఎవరికైతే మంచి చేసావో వాడు గుర్తించకపోయినా నేను గుర్తించి నిన్ను మోక్ష సామ్రాజ్యానికి, శాంతి సామ్రాజ్యానికి అధిపతిని నేను చేస్తాను. భగవంతుడికి అసాధ్యం అంటూ లేదు, వాడు అంతర్యామిగా ఉన్నాడు. భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు. అంచేత నువ్వు యజ్ఞ తపస్ నువ్వు చేసే తపస్సులకి, అంటే ఆత్మ మోక్షం పొందటానికి నువ్వు చేసే తపస్సులకి, నువ్వు చేసే యజ్ఞాలకి, అంటే మనిషి యజ్ఞం అంటే ఏంటంటే కేవలం అగ్నిహోత్రంలో దేవతల యొక్క దేవతలను సంతృప్తి పరచడానికి, వాళ్ళ కోరికలు నెరవేరటం కోసం అగ్నిలో నెయ్యిని హోమం చేస్తారు. ఎంచేదంటే అగ్నిదేవుడు ఈ హోమ ద్రవ్యాన్ని తీసుకెళ్ళి ఆ దేవత సంతృప్తి, ఆ దేవత మీరు ఏ దేవతను ఉద్దేశించి ఆ యజ్ఞం చేస్తారు అని ఆ దేవత, ఆ దేవతకు అందజేస్తారని వేదం చెప్పింది. ఇది వేదంలోని అర్థం. కానీ భగవద్గీతలోకి వచ్చేవాడికి భగవంతుడు దాని అర్థాన్ని మార్చాడు కొంచెం. ఏమన్నాడంటే, నీకు కీర్తికాంక్ష లేకుండా, తర్వాత ప్రతిఫలం పట్ల కాంక్ష లేకుండా, గుర్తింపులు కోరుకోకుండా, ఎవరికి ఏది నువ్వు సౌహృదయంతో ఏ మంచి పని చేసినా అక్కడ అవసరాన్ని బట్టి, ఎవరికి ఏది ఏ మంచి పని చేసినా అది యజ్ఞంతో సమానము. అది చిన్న పనే పెద్ద పని అని కాదు, చిన్న పని పెద్ద చిన్న ఎంత చిన్న పని అయినా సరే నువ్వు సౌహృదంతో చెయ్యి, సద్బుద్ధితో చెయ్యి, అది యజ్ఞంతో సమానం. అంతేకాని చిన్న పనే పెద్ద పని అని కాదు. నువ్వు చేసేటప్పుడు ఎటువంటి బుద్ధితో చేస్తున్నావు, ఎటువంటి హృదయంతో చేస్తున్నావు, అది సెల్ఫిష్ వర్క్, సెల్ఫ్లెస్ వర్క్. ఓ నాగమహాశయ, ఈ మఠాలన్నీ కట్టించాను నేను, నరేన్ అంటాడు, మీరు సంతోషిస్తున్నారా? ఇదంతా నేను కల్పించుకుని చేస్తున్నానా? రాత్రి రామకృష్ణుడు మన రామకృష్ణుడు నాతో ఇవన్నీ చేయమని చెప్పలేదు కదా, మరి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఎందుకు చేసినట్టంటే, రామకృష్ణుడు మీకు చెప్పక్కర్లేదు, ఆయన సంకల్పం వేరు, మీ సంకల్పం వేరే కాదు. ఆయన ఏదైతే ఆలోచిస్తాడో అదే మీరు కూడా ఆలోచిస్తారు. ఆయన బుద్ధి ఎలా ఉంటుందో మీ బుద్ధి కూడా అలాగే ఉంటుంది. మీరు చేసే పని మంచి మీరు మంచి పని చేస్తున్నారా అని మీరు అడుగుతున్నారని అంతర్వాణ మీరు చేసేది. మీరు చేసే పని మంచిది మంచిదా లేక మంచిది కాదని చెప్పడానికి నేను అంతర్వాణ్ణే. యూఆర్ షేడ్ ఆఫ్ రామకృష్ణ. మీరు రామకృష్ణ పరమహంస యొక్క నీడయి ఉన్నారు. అంచేత నేను మీరు ఈ మంచి పని అవును కాదని చెప్పడానికి అసలు ఆ స్థాయి నాకు లేదు. అంటే అంత ఎత్తికి నేను ఎదగలేదు. ఈ పని ఎటువంటి మీరు ఎటువంటి పని చేస్తున్నారు అని చెప్పడానికి చూసి ఆనందిస్తాం. చూసి ఆనందించడానికి సరిపోతాం. కానీ ఈ పనులన్నీ మా వల్ల కాదు, దేవతా పనులు, దేవతలు చేసే పనులు. కానీ చూసి ఆనందించడానికి సరిపోస్తాం ఉన్నారు ఎన్ను. అంచేది ఇట్లు అన్నిట్ల గురించి మీ అభిప్రాయం ఏంటని మా బోటి వాళ్ళని మీరు అడగక్కర్లేదు, అడగవలసిన అవసరం లేదు. యూఆర్ షాడ్ ఆఫ్ రామకృష్ణ. భగవద్గీతలో ఒక వాక్యం చెప్తాడు, నాగ మహర్షి గారు చెప్పాడు. అజ్ఞానికి ఏది రాత్రో, ఇది గీతలో 2వ అధ్యాయంలో వస్తున్నది. అజ్ఞానికి ఏది రాత్రో జ్ఞానికి అది పగలని. ఇది జాగ్రత్త కదనండి. అజ్ఞానికి ఏది రాత్రో జ్ఞానికి అది పగలను. అంటే ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది, ఆ నోబెల్ థాట్స్ ఎలా ఉంటాయి, ఆ సెల్ఫ్లెస్ థాట్స్ ఎలా ఉంటాయి, ఆ సౌహృదయం సద్బుద్ధి ఎలా ఉంటుంది, ఆ సముద్రం లాంటి హృదయం ఎలా ఉంటుంది, అది అజ్ఞానికి తెలియదు. ఆత్మజ్ఞానం అజ్ఞానికి రాత్రి లాంటిది. ఆత్మజ్ఞానం ఒక పక్కన కూర్చున్నా, ఒక అజ్ఞాని పక్కన వచ్చి ఆత్మజ్ఞానం కూర్చున్నా అది చూడలేడు కాబట్టి అది రాత్రితోడు సమానం. అలాగే ఒక భోగ ప్రవృత్తున్న మనిషి దగ్గరికి వచ్చి జ్ఞాని కూర్చున్నా ఆ జ్ఞానికి ఆ భోగ ప్రవృత్తి కనపడదు, వాళ్ళలో ఉన్న జ్ఞానమే చూస్తూ ఉంటాడు. అంచేది అజ్ఞానిలో ఉన్న భోగ ప్రవృత్తి, అజ్ఞానిలో ఉన్నటువంటి స్వార్థము, అజ్ఞానిలో ఉన్నటువంటి దేహాత్మ బుద్ధి, అజ్ఞానిలో ఉన్నటువంటి ఆ దేహ భావన, వాళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చున్నా జ్ఞానికి అజ్ఞాని అనుభవించే భోగాలన్నీ కూడా జ్ఞానికి రాత్రి లాంటివి. ఇది బాగా వినండి, మీరు కన్ఫ్యూజన్ పడవద్దు. జ్ఞానిలోని ఆత్మజ్ఞానం జ్ఞానిలో అజ్ఞానికి రాత్రి లాంటిది. అజ్ఞాని అనుభవించే భోగ ప్రవృత్తి జ్ఞానికి రాత్రి లాంటిది. జ్ఞానికి రాత్రి, ఆత్మజ్ఞానం ఏమో అజ్ఞానికి కనపడదు, భోగ ప్రవృత్తి జ్ఞానికి కనపడదు. ఇది 2వ అధ్యాయంలో వివరంగా భగవద్గీత చెబితే ఈ నాగమహాశయుడు చెప్తాడు, నరేంద్ర నీ ఎంతమంది నీ కూడా తిరిగే వాళ్ళు ఎంతమంది నిన్ను అర్థం చేసుకున్నారు. ఈ సన్యాసులు చాలా మంది పక్కన సన్యాసులు ఉన్నారు. ఈ సన్యాసులు చాలా మంది ఉన్నారు. ఈ సన్యాసులు ఎవరు నిన్ను అర్థం చేసుకోలేదు, ఇక కూడా తిరుగుతున్నారు అంటే సన్యాసులు ఎవరు నిన్ను అర్థం చేసుకోలేదు. ఈ రామకృష్ణుడు మాత్రం నేను అర్థం చేసుకున్నాడు. రామకృష్ణుడు వివేకానందుడు, రామకృష్ణుడు వివేకానందుడు, రామకృష్ణుడు వివేకానందని వివేకానందుని రామకృష్ణ ఆయన అంచేది. నేను ప్రాపర్గా అర్థం చేసుకున్నవాళ్ళు రామకృష్ణుడు ఒక్కడే. నీ గురించి ఏ మాటలు అయితే రామకృష్ణుడు చెప్పాడో ఆ మాటలు వీళ్ళు చిరక పలుకుల కింద వల్లిస్తున్నారు. కానీ వీళ్ళు స్వతంత్రంగా ఆలోచించి నీ గురించి చెప్పే వాక్యం ఒకటి కూడా లేదు. ఎంచేదంటే నువ్వు ఉన్న స్థితి అంతా కూడా వీళ్ళది కూడా కాదు, తప్పు కదా, నువ్వున్న స్థితి వీళ్ళకి రాత్రి భాగం లాంటిది అని నాగమహర్షయుడు వివేకానందుడు చెప్తాడు ఈ మాట. అంటే ఒక జ్ఞానికి ఒక అజ్ఞానికి మధ్య స్నేహం ఉన్నా స్నేహం ఉండొచ్చు, కానీ ఆ జ్ఞాని యొక్క స్థితిని అజ్ఞాని ఎన్నడూ అర్థం చేసుకోలేడు. ఒక కటిక చీకట్లో, ఓ డార్కెస్ట్ నైట్లో నీకు కళ్ళున్నప్పటికీ వస్తువు నీకు ఎలా కనపడదో, ఒక మహాజ్ఞాని నీ పక్కన కూర్చున్నప్పటికీ హృదయం నీకు అర్థం కాదు. అంటే నీలో ఉన్న చీకటి అక్కడ అర్థం చేసుకోవడానికి అవకాశం ఇవ్వదు. ఏది అడ్డొస్తుంది? కోరిక అడ్డొచ్చు, ద్వేషం అడ్డు రావచ్చు, కోపం అడ్డు రావచ్చు, ఏదో అడ్డొస్తుంది, మొత్తమే నీ కళ్ళకు కనపడదు. చీకటిలో ఉన్న వస్తువు ఉన్నా చీకటి కనపడిన వదిలే. అలా విధంగా ఒక జ్ఞానిలో ఒక ఏదైనా ఒక ఔన్నత్యం ఉన్నా నీలో ఉన్నటువంటి స్వార్థం, నీలో ఉన్నటువంటి అసూయ, నీలో ఉన్నటువంటి కక్ష వస్తువుని చూడనివ్వదు నిన్ను. అంటే నిన్ను అర్థం చేసుకున్నది రామకృష్ణుడు ఒక్కడే. వీళ్ళు అర్థం చేసుకుని చెబుతున్నారని అనుకుంటే రామకృష్ణుడు చెప్పిన మాటలు చిలక పలుకులు పలుకుతున్నారు. ఈ మాటలు వినండి. భోక్తారం నిజ్ఞ తపస, నువ్వెవరికేదో మంచి చేస్తావు, మంచి చేస్తే దాని గురించి టామ్ టామ్ అక్కర్లేదు, టామ్ టామ్ అక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. అందులో భాగస్వామి అవుతాడు వాడు. ఎవడు భాగస్వామి అవుతాడు? ఈశ్వరుడు భాగస్వామి అవుతాడు. నువ్వు చేసే మంచి పని నేను భుజిస్తానవయ్యా, అందులో ఓటా తీసుకుంటానవయ్యా, నీకు పార్ట్నర్నవయ్యా, నీకు పార్టేకర్నవయ్యా అని భగవంతుడు ఇక్కడ అర్జునుడితో చెబుతున్నాడు. ఎందుకు నువ్వు అలా కంగారు పడిపోతావు? గుర్తింపులు గుర్తింపులు గుర్తింపులు, ప్రతి ఒక చిన్న మంచి పని చేస్తే నుక్కు గుర్తింపులు గుర్తింపులు అంటే మీరందరూ నూటికి నిలబడు లోకానికి సంబంధించిన మనుషులే కానీ దైవానికి సంబంధించిన మనుషులు కాదు. ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళగా గుర్తించుకోవాలంటారు. ఇదేంటి అసలు? ప్రతి మనిషిలో కూడా లోపం ఏంటంటే వాళ్ళు ప్రపంచానికి సన్నిహితంగా ఉంటారు, హృదయంలో ఉన్న నారాయణుడికి దూరంగా ఉంటారు. భక్తులు కూడా ఎంచదంటే ఈ భక్తులు కూడా లౌకికులు అందరూ, అంటే లోపల హృదయంలో అంతర్యామిగా నారాయణుడు ఉన్నాడు. ఈ నారాయణుడికి మనం దూరంగా ఉంటాం, లోకానికి దగ్గరగా ఉంటాం. మనం జరిగేది అది లోకానికి దగ్గరగా ఉంటాం కానీ లోకం యొక్క గుర్తింపు కోరుకుంటాం, కానీ నారాయణుడు యొక్క గుర్తింపు కోరుకోం. అంచేత నారాయణుడు అనేవాడు ఒకడు ఉన్నాడనేటువంటి విశ్వాసం కూడా లేని వాళ్ళం, విశ్వాసహీనులం మనం. అసలు ఇంకోటి మీకు జ్ఞానం రావడం కష్టం కాదు. దెర్ ఈజ్ ఈశ్వర, దెర్ ఈజ్ నారాయణ. ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనకు యజమాని, మనకు ప్రభువు, మనకు భర్త, మన కర్మఫల దాత, మనకి మనల్ని అజ్ఞానంలోంచి విడుదల చేయగలటువంటి సర్వసమర్థుడు, అనుగ్రహించడానికి సమర్థుడు, దయచూపడానికి సమర్థుడు, ఒక యజమాని ఉన్నాడనేటువంటి విశ్వాసం కూడా లేని విశ్వాసహీనుడు మనం. మనం దేవుని యొక్క అనుగ్రహం కోసం పనిచేయం, లోకం గుర్తింపు కోసం పనిచేస్తాం. అంచేత ఆ జన్మకు ఆ జన్మ, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, ఆ జన్మకు ఆ జన్మ మన లోకానికి శరీరానికి బంధించబడిపోతున్నాం. కానీ చైతన్య యొక్క సమీపంలోకి, భగవంతుడి యొక్క సమీపంలోకి వెళ్ళటం లేదు. వాడి నోడితోటేమో భగవంతుడి సమీపంలోకి వెళ్ళాలని చెబుతున్నాం, కానీ చేతులతో చేసే పనులు డే టు డే లైఫ్లో, దైనందిన జీవితంలో మనం చేస్తాన్ని కూడా లోకానికి సమీపంగా ఉంటున్నాం, దేహానికి సమీపంగా ఉంటున్నాం, రాగద్వేషాలకి సమీపంగా ఉంటున్నాం. అసలు మన హృదయంలో ఎక్కడో గుళ్ళో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ మనకు అంతర్యామిగా నారాయణుడు, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడన్నట్టు గుర్తింపు లేనటువంటి వాళ్ళు మనం. మనమే ఇతరుల మాట వదిలేని భక్తులు కూడా అంతే. అంచేది మనం అందరం భక్తుల కింద చెలామణి అయినా ఈశ్వరుడు అనుకోవాలి కదా మనం భక్తులని. మనం లోకంలో చెలామణి అవ్వచ్చు భక్తుల కింద, కానీ భగవంతుడు అనుకోవాలి కదా వీడు మన భక్తులని. అలా అనుకునే అవకాశం లేదు. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం, నీకు మటుకే యజమాని కాదు. నువ్వు తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక, మహాభారతంలో ఉందని, నువ్వు తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక నిన్ను ఎక్కడో చోట గోతిలో వలకాళ్ళలోకి తీసుకెళ్లి గోతిలో పెట్టే వరకు పశువుని ఎలా తోలికెడతారో, వెనకాల కర్ర పుచ్చుకుని, నీ కని దేహం యొక్క కర్మానుసారం, నువ్వు గో వల్లకాడులో ఉన్న గోతికే గోతులకి నీ అంతర్యామగాను నారాయణ నిన్ను తోడుకెళ్తూ ఉంటాడు. వాడిని కాదని నువ్వేమీ చేయలేవు. ఒక రోజు గంగానది ఒడ్డు నరేను వివేకానంద ప్రేమానంద వాకింగ్ చేస్తున్నారు సాయంత్రం. సాయంత్రం కొంత టైం ఎవరైనా పెద్దలు లేకపోతే వాకింగ్ చేసేవారు, అపాయింట్మెంట్స్ లేకపోతే ఆవిడ వాకింగ్ చేసేవారు. అందులో స్థలం చూపించి వివేకానంద అంటాడు, ప్రేమానంద నా శరీరం ఇక్కడ దహించబడవలసి ఉంది, ఈ స్థలంలో దహించాలి, ఈ స్థలంలోనే దహించబడవలసి ఉంది. పలానా ఈశ్వర యొక్క ప్రణాళికను అనుసరించి పలానా అమ్మ కడుపులో పుట్టవలసి ఉంది, పుట్టింది శరీరం. కానీ ఈ ప్రేస్తులో ప్రేస్ కూడా చెప్పాడు, ఈ ప్రేస్తులో నేను ఎన్ని దేశాలు తిరిగినా సావు వచ్చేటప్పటికి ఇక్కడే ఉంటాను, ఈ ప్రేస్తులో ఈ శరీరం దహించబడవలసి ఉంది. ప్రేమానంద అంటే రామకృష్ణ మిషన్ సాంప్రదాయంలో శరీరాలను గొయ్యి తీసి కప్పెట్టరు, కాలుస్తారు. అంటే సర్వసాధారణ గారు సన్యాసులను గోతులో పెడతారు. రామకృష్ణ సంప్రదాయంలో ఆ సన్యాసుల శరీరాలను కాలుస్తారు కానీ గోతులో పెట్టరు. అంటే నా శరీరం ఇదే ప్లేస్లో కాల్చబడవలసి ఉంది, అది ఈశ్వర నిర్ణయం. అంటే దాని అర్థం ఏంటంటే నీకు అనేక ప్రణాళికలు ఉండొచ్చు, నీకు అనేక ఊహలు ఉండొచ్చు, నీకు అనేక సంకల్పాలు ఉండొచ్చు, కానీ ఈశ్వరుడికి కూడా ప్రణాళిక ఉంటుంది. ఆ ఈశ్వరు యొక్క ప్రణాళికను బట్టే మీ దేహాన్ని తోలికెళ్తూ ఉంటాడు. తోలికెళ్ళే గోతులోకి వెళ్ళే వరకు, ఆ దేహాన్ని తోలికెళ్ళే గోతులోకి వెళ్ళే వరకు మీ శరీరాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు వాడు. మీ కళ్ళకు కనపడ్డం, చెవులకి వినపడ్డం, అన్సీన్ అండ్ అన్హేర్డ్, కానీ మిమ్మల్ని తోలికెళ్తూ ఉంటాడు, పశువుని తోలికెళ్ళినట్టు. అందుకే భగవంతుడికి దేహాత్మ బుద్ధి ఉన్న వాళ్ళందరూ పశువులే. ఈ పశువులకు పతి శివుడు, అందుకే శివుడికి పశుపతి అని పేరు. ఆత్మబుద్ధి లేకుండా దేహబుద్ధి ఉన్నవాడు ప్రతివాడు పశువే. అంటే పశువును తోలుకెళ్ళినట్టే ఈశ్వరుడు పశువుని తోలుకెళ్ళే ఆ వలకాడులో ఏదో గోతులో ఈ శరీరాన్ని పెట్టే వరకు ఈ లోపల కర్మానుసారం వాడికి ఏది అనుభవించాలో అది వస్తూ ఉంటుంది. అద్వైత సిద్ధాంతంగా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కూడా శంకరుడు వాళ్ళతో సమానమైన వాడే. ఆయన పేరు నాకు గుర్తు రావటం లేదు, ఆయన పేరు నాకు గుర్తు. ఆయన రోజుకు ఒక గంట పాఠం చెప్పేవాడు. అంటే శంకరాచార్య వరకు అంటే ఎక్కువ పొద్దున మొదలు. ఆయన పేరు నాకు గుర్తుకు రావటం లేదు, ఆయన పెద్దవాడు, రోజుకు ఒక గంట అంతే, అంతకంటే ఎక్కువ చెప్పడు. రోజుకు ఒక గంట కానీ గంటన్నర కానీ ఉపనిషత్తులు కానీ ఏదో లేదా బ్రహ్మసూత్రాలు ఏదో ఒకటి లెసన్ చెప్పేవాడు, లేకపోతే సాంస్క్రిట్ గ్రామర్ చెప్పి. అప్పాయి దీక్షితులు గారు ఏదో పేరు, ఆయన పేరు అప్పాయి దీక్షితులు, చాలా పెద్దవాడు. చెప్తే సాంస్క్రిట్ గ్రామర్ చెప్పేవాడు, లేకపోతే ఉపనిషత్తులు చెప్పేవాడు. అది చెప్పినప్పుడు లెసన్ ప్రారంభించే ముందు కూడా ఒకరు తీసుకొచ్చేవాడు ఆయన. ఆయన 4 సంవత్సరాలు విపరీతంగా కడుపు నొప్పితో బాధపడ్డాడు. అప్పాయి దీక్షితులు కడుపు నొప్పితో బాధపడ్డాడు, ఆయన పేగులు చుట్టేసి విపరీతం కడుపు నొప్పి వచ్చేదాన్ని. ఈయన పాఠం ఇలా కూర్చున్నట్టే పాఠం చెప్పడానికి వచ్చేటప్పటికి కూడా ఒకరిని తీసుకొచ్చేవాడు. కానీ భక్తుల మీద అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ మెర్సీ అండ్ అవుట్ ఆఫ్ కంపాషన్, అంత కడుపు నొప్పి చోడు బాధ పెట్టేటప్పుడు కూడా మనం ఏదో పొద్దున్నే సాయంత్రం మీద అన్నం తింటున్నాం కదా, టీచింగ్ ఎందుకు విడిచిపెట్టాలి, ఈ కడుపు నొప్పితో బాధపడుతున్నాం, ఏదో మజ్జిగ దాహం ఏదో తీసుకుంటున్నాం కదా, టీచింగ్ ఎందుకు మానాలని ఆయన టీచింగ్ మానివాడు కదా. రోజుకు ఒక గంట ఎక్కువసేపు చెప్పడం, ఒక గంట చెప్పేవాడు ఆ టీచింగ్. ఈ కూడా తీసుకొచ్చి ఆయన అక్కడ కూర్చోబెట్టి ఈ కడుపు నొప్పి వాడికి ట్రాన్స్ఫర్ చేసేవాడు అప్పటి దీక్షితులు. అంటే పాఠం చెప్పినప్పుడు మంచమే పడే బాధ అంతా ఆ శారీరక బాధ అనిపించాడు. ఓ పక్కన కడుపు రేపుచోడు పాఠం చెప్పడానికి ఆయనకి అవకాశం ఉండేది కాదు. ఓ పక్కన కూడా ఒకరిని తీసుకొచ్చాడు ఆయన భక్తుడిని. ఆయనకి ఈ కడుపు రేపు ట్రాన్స్ఫర్ చేస్తే ఈయన ఎంత బాధపడు కూడా గంట ఆయన ఎంత బాధపడకూడదు. పాఠం ముగిసిపోయిదే ఆ కడుపు రేపు మళ్ళీ నేను తీసేసుకుని అప్పాయి దీక్షితులు రూమ్లోకి వెళితే వాడు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పేవాడు వాడు అప్పాయి దీక్షితులు. ఓసారి అడిగారు ఇదేం పద్ధతి అండి, ఓ గంట సేపు వాడికి ఇస్తున్నారు, మీరు ఎంత బాధపడుతున్నారు ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆడు ఎంత బాధపడుతున్నాడు. వాడు ఏమంటున్నాడు అంటే పోనీ మొత్తానికి నాకు ఇచ్చేయించాం కదా అంటున్నాడు, మీరు గంటే ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మీ బాధ మీరు తీసేసుకుంటున్నారు ఇదేం పద్ధతి అని దీక్షిత్ గారిని అడిగారు. అలా అవకాశం లేదు కర్మ సిద్ధాంతంలో. తల్లి కర్మ తల్లిదే, కూతురి కర్మ కూతురిదే, అల్లుడి కర్మ అల్లుడిదే. మీరు చూస్తున్నారు కదా కర్మ సిద్ధాంతాలు. ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఉన్నారు కొంతమంది బాగుంటారు, కొంతమంది పావర్టీలో ఉంటారు, అన్నదమ్ములు ఉన్నారు అందరూ ఒక రకంగా ఉండరు. చూస్తున్నాం కదా లోకాన్ని మనం చూస్తున్నాం. అంటే కర్మ సిద్ధాంతం నేను మురికే పాఠం చెబుతానికి వాడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మొత్తానికి వాడికి ట్రాన్స్ఫర్ చేసేసారనుకోండి, ఇదే కడుపు నొప్పి వచ్చి శరీరం నా చేత ధరింపు చేసి నన్ను పీడించేస్తుంది. అది నేను అనుభవించవలసింది, నేనే అనుభవించేయాలి. ఈ గంట సేపు వాడికి మొత్తానికి వాడికి ఇచ్చేసానుకోండి, మళ్ళీ ఈ భార్య అంతా అనుభవించడం నేను ఇంకో జన్మ ఎత్తాను ఇంకో శరీరం. నేను నాకు జన్మ ఆడిని బాధ పెట్టి నేనే బాధపడి ఎంతమంది ఎలా బాధ పెడతాను. ఈ కర్మ ఈ గంట సేపు వాడికి ట్రాన్స్ఫర్ చేయటమే నా తప్పు, కానీ మీకు పాఠం చెప్పడానికి మీ మీద నాకు ఉన్నటువంటి ప్రేమ భరించలేక ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఇది కూడా నా తప్పే. పైగా ఏకంగా మొత్తానికి ఇచ్చేయమంటున్నారు అడిగారు, నా కడుపు నొప్పి మొత్తానికి ఇచ్చేసిన భగవంతుడు అది నేను అనుభవించాలి కానీ వాడు అనుభవించేది కాదు. తల్లి కర్మ తల్లిదే, కూతురి కర్మ కూతురిదే, అది నేనే అనుభవించాలి. ఒకవేళ నాకు కొన్ని శక్తులు ఉన్నాయని వాడికి ట్రాన్స్ఫర్ చేసేస్తానుకోండి, వచ్చే జన్మలో ఇంకో శరీరం ఇచ్చి ఆ కడుపు నొప్పితో నన్ను జీవితం పొడిగిన బాధ పెడుతున్నాయి కానీ నా కర్మ నన్ను విడిచిపెట్టదు. అది సిద్ధాంతం నాకు తెలిసేది. అన్ని వాడిని బాధపెట్టి నేనే బాధపడి అది పొరపాటుది. మీకు పాఠం చెప్పటానికి మాత్రమే గంట ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మళ్ళీ నా నొప్పి నేను తీసేసుకోవాలి. నేను తీసుకోకపోతే ఇంకో శరీరం ఎత్తాలి నేను ఈ కడుపు నొప్పి భరించడానికి అనే మాట అప్పాయి దీక్షితులు చెప్పాడు. నేను బాధపడి అతన్ని బాధపెట్టి ఎంతమందిని బాధ పెడతాం, మరి గంట సేపు ఎందుకు చేస్తున్నారు మీరు కేవలం పాఠం చెప్పటానికి. మీ మీద ఉండి ప్రేమ కొలిది టీచింగ్ కోసం గంట సేపు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కానీ అతన్ని ఏదో హింస పెట్టాలని కాదు. అది మీకు తెలియపోయినా అంతర్యామగా ఉన్న నారాయణకు తెలుసు. భోక్తారం యజ్ఞ తపసం సర్వలోకమహేశ్వరం అంటే కనిపిస్తున్న లోకాలకు కాదు, లోకాలను పరిపాలించే దేవతలకు కూడా నేనే అధిపతిని, నేనే అభిమానిని, నేనే ప్రభువుని, నేనే భర్తని. ఆ జీవకోటిని తోలికెళ్ళేవాడు నేనే. వాళ్ళ దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి ఆయన గోతిలోకి వెళ్ళే వరకు హంట చేసేవాడు నేనే. సుహృదం సర్వభూతానం, ఈ సృష్టిలో నాకంటే మీ క్షేమం కోరేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అర్జున? ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఐఎమ్ యువర్ హెల్పర్. నీ క్షేమం నాకంటే అర్జున, నీకు చుట్టాలున్నారు, స్నేహితులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నీ క్షేమం నాకంటే ఎక్కువ కోరేవాడు ఎవడో నీ భూమి మీద ఉన్నాడా? నీ మంచి నాకంటే ఎక్కువ కోరేవాడు ఎవడో నీ చుట్టాల లోకాలు స్నేహితులు ఎవరైనా ఉన్నారు నాకంటే ఎక్కువ కోరేవాడు? నీ వెల్ఫేర్ కోరేవాడు ఎవడున్నాడు? ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఐఎమ్ యువర్ హెల్పర్. నేను మీకు ప్రపంచంలో ఉన్న జీవకోటి క్షేమం నాకంటే ఎక్కువ కోరేవాడు ఎవడో లేడు. అందుకే ఈ శాస్త్రం మీకు క్షేమం నేను కోరుతున్నాను కాబట్టి ఈ శాస్త్రం మీకు చెబుతున్నాను, లేకపోతే ఎందుకు చెప్పాలి మీకు? మీకు క్షేమం కోరి ఉద్దేశం నాకు లేకపోతే ఈ శాస్త్రాన్ని మీకు ఎందుకు చెప్పాలి? శాస్త్రం అంటే మీకు తెలియని విషయాలు చెప్పడానికి శాస్త్రం, మీకు తెలుసున్న విషయాలు చెప్పడానికి శాస్త్రం ఏంటి? మీ కళ్ళకి అందని విషయాలు, మీ చెవులకి అందని విషయాలు, మీ మేధస్సుకి అందని విషయాలు, మీ మనస్సుకి అందని విషయాలు, పూర్వజన్మలేంటో రాబోయే జన్మలేంటో గ్రహించే శక్తి లేని మీకు, మీ ఇంద్రియాలతోటి కానీ మనస్సుతోటి కానీ బుద్ధితోటి కానీ పట్టుకోలేని విషయాలే నేను శాస్త్ర రూపంలో మీకు క్షేమం కోరుతున్నాను కాబట్టి ఈ శాస్త్రాన్ని చెబుతున్నాను, కానీ లేకపోతే నాకు పని ఏంటి మీకు చెప్పటానికి? ఐఎమ్ ఎవర్ ఫ్రెండ్, ఐఎమ్ ఎవర్ హెల్పర్ అర్జున, లేకపోతే మీకు మీ క్షేమం కోరకపోతే శాస్త్రం ఎందుకు చెప్పాలి మీకు? మీకు తెలుసున్న విషయాలకి, మీ ఇంద్రియాలకు కనిపించే విషయాలకి శాస్త్రం ఎందుకు? మీ బుద్ధికి అందని విషయాలు, మీ ఇంద్రియాలకు అందని విషయాలు, మీరు ఆ వాస్తవ పరిస్థితిని అంటే ఆ పరమాత్మలోకి మీ కళ్ళు తెరిపించడానికి శాస్త్రం అవసరం. అంచేది ఈ శాస్త్రం అందుకే చెబుతున్నాను మీకు, నేను మీ క్షేమం కోరకపోతే ఈ శాస్త్రం చెప్పవలసిన పని ఉంది. ప్రపంచంలో భగవంతుని దేశించేవాళ్ళు అనేక మంది ఉండొచ్చు, భగవంతుడు లేడని చెప్పేవాళ్ళు అనేక మంది ఉండొచ్చు. ఒకవేళ ఎంతమంది అన్నా వాళ్ళ యోగక్షేమం వాళ్ళు కోరటం నేను మాన్న వాళ్ళ క్షేమం కోరుతూనే ఉంటాను, వాళ్ళ క్షేమం నేను కోరుతూనే ఉంటాను, వాళ్ళ క్షేమం నేను కోరుతూనే ఉంటాను. అంచేత భగవంతుడు అంటే ఇష్టవాడు, వాడు అంతర్యామి. అంటే భగవంతుడి గురించి మీకు ఒక అవగాహన లేదు. ఒక భగవంతుడి గురించి ఒక అవగాహన ఉంటే భగవంతుడు ఎంత శక్తివంతుడో, ఎంత అనుగ్రహ స్వరూపుడో, ఆయన దయ ఉంటే మీ అలవాటుల యొక్క వేగంలోంచి, మీ వాసనల యొక్క వాగంలోంచి, మీ పునర్జన్మలకు ఏవైతే ఏ అవసరాలు అయితే కారణాలు, ఆ కారణాల్లోంచి కొన్ని క్షణాల్లో మిమ్మల్ని విడుదల చేయగలిసినటువంటి సర్వసమృద్ధుడు నారాయణుడు. ఆయన శక్తి ఏమిటో మీకు తెలియదు, ఆయన అస్తిత్వం మీకు తెలియదు. మీకు అన్ని లోకాలకి దేవతలకు అందరికి ఆధారంగా ఉన్నటువంటి పురుషోత్తముడైన పరమ పురుషుడు నారాయణుడు, ఆయన ఇట్టివాడని ఒక అవగాహన లేదు మీకు, ఇంట్రడక్షన్ అండర్స్టాండింగ్ కూడా లేదు. ఒక అవగాహన లేని వాళ్ళు మీరు, ఆయన ఎంత శక్తివంతుడో ఎంత దయాస్వరూపుడో కూడా తెలియనటువంటి వాళ్ళు మీరు, తెలియటం లేదు. కాబట్టి ఈ సృష్టి అంతా ఆయన ఆజ్ఞ మేరకే నడుస్తుంది, ఆయన సంకల్పానికి విరుద్ధంగా ఈ సృష్టిలో ఏది జరగటం లేదు. ఆయన ఆజ్ఞానుసరించి ఆయన రూలర్, ఈ సృష్టిని అంతా నడిపి ఒక రూలర్ ఉన్నాడు, ఒక పరిపాలకుడు ఉన్నాడు. ఆయన సంకల్పానికి భిన్నంగా మనం ఏది చేయలేము. అంతా సృష్టి అంతా ఆయన సంకల్పానుసారమే నడుస్తుందని తెలియకపోవటం మీకు అశాంతి వస్తుంది. కానీ దీని చెప్పిన సబ్జెక్ట్ అంతా మీకు అర్థం అవుతుందంటే ఉన్నది శాంతి కదా అర్థం. మీరు యోగాలు తపస్సులు అటు ఉంచండి, భగవంతుడు ఇట్టివాడు నాకు అవగాహన మీకు లేదు, లేదు కాబట్టి శాంతి కూడా జరగటం లేదు. లేకపోతే మీకు శాంతి ఎందుకు రాదు? అందరూ ఎవరింటికి వెళ్ళా మాకు శాంతి లేదు, మాకు శాంతి లేదని చెప్పేవాళ్ళే. ఏం చేత మీకు శాంతి రావటం లేదు? భగవంతుడు ఇట్టివాడు అనేటువంటి ఒక అవగాహన మీకు లేదు, పరిపూర్ణమైన విశ్వాసము లేదు, పరిపూర్ణ విశ్వాసము లేదు. భగవంతుని మీద నమ్మకం కలగాలన్నా, విశ్వాసం ఉండాలన్నా, సత్పురుషులతో సహవాసం చెయ్యాలన్నా, భగవంతుని వాక్యం మంది విశ్వాసం కలగాలన్నా, భగవంతుని వాక్యం మనకు అర్థం కావాలన్నా, నాలుగు మంచి గుణాలు ఉండాలని చెబుతారు. ఒకటి చిత్తశుద్ధి. మీరు పైకి లోపల చిత్తశుద్ధి లేకుండా కబుర్లు కాకరకాయలు చెప్పినా ఏం ప్రయోజనం లేదు. మేము ఎక్కడ మీ క్షేమం కోరకుండా, మీ శ్రేయస్సు కోరకుండా, మీ శాంతి కోరకుండా, కొంచెం కూడా చిత్తశుద్ధి లేకుండా గంటల తరబడి ఇక్కడ ప్రవచనాలు చెప్పిన టైం అంతా వేస్టము. చిత్తశుద్ధి అయిన వాడికి శ్రవణం ఏమిటి? ఒకటి చిత్తశుద్ధి, రెండు చిత్త ఏకాగ్రత. చిత్త ఏకాగ్రత మీరు మీలో కొంతమంది భీమవరాలు ఇచ్చారనుకోండి, ఇక్కడ కూర్చుంటారు, మీ శవాలు ఎక్కడ ఉంటాయి, మనస్సులు భీమవరంలో ఉంటాయి. శవాల మటుకు పోడూరులోనే ఉన్నాయి, మనస్సులు భీమవరాలు ఉన్నాయి. అంటే కొంతమందికి చదువుకుని అభివృద్ధిలోకి రావాలని చాలా మందికి ఉంటుంది పాపం, కానీ వాళ్ళకి ఏకాగ్రత లోపిస్తే చదువు రాదు. ఈ చదువు రాని వాళ్ళందరూ చదువు మీద శ్రద్ధ లేదు లేక కాదు పాపం, చదువుకోవాలని వాళ్ళకి కూడా ఉంటుంది. ఇంటికాడ చెబుతారు, అమ్మ మర్చిపోతున్నా అమ్మ, చెబుతున్నారు మర్చిపోతున్నాను అంటారు, చదివిన జ్ఞాపకం ఉంటా లేదని ఇంటికాడ చెబుతారు పాపం. శ్రద్ధగా చదువుకోండి, శ్రద్ధగా చదువుకోండి అని మీరు అంటున్నారు, రైటే. మరి చదివిందేమో జ్ఞాపకం ఉంటా లేదు, చదివిందేమో మరి ఏకాగ్రత నిలబట్టడం లేదు. అంటే ఏకాగ్రత లేనప్పుడు శుద్ధి ఉండాలి, చిత్త ఏకాగ్రత ఉండాలి, విభజించుకునే తెలివితేటలు ఉండాలి. అంటే మనం ఎప్పుడు ఏది చదివినా ఏది విన్నా మన సొంత ఆలోచన, ప్రతి విషయం కూడా మనం సొంతంగా ఆలోచించుకోవాలి. మేము తప్పులు చేశామని మీరు చెబుతున్నారు, ఇప్పుడు మేము ఎలాగైతే ప్రభుత్వంలో ఉన్నామో మీరు కూడా 9 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు, మేము చేసిన తప్పులన్నీ మీరు చేశారు. అధికారంలో ఉన్నాడు ఏదో తప్పులు చేయకుండా ఉండలేడు. అంచేత అయ్యో వాళ్ళని మనం విమర్శిస్తున్నాం, వాళ్ళు చేసిన తప్పులన్నీ మనం చేశాం అని కూడా మీరు అవగాహన లేకుండా మమ్మల్ని విమర్శించడం మొదలెడుతున్నారు అని వాడు కాగితాలు రాసుకొచ్చి, అంటే గవర్నమెంట్లో నా కాగితాలు ఉంటాయి కదా, వీళ్ళు సంతకి చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టిన కాగితాలు, ఈ కాగితాలన్నీ తీసుకొచ్చి నువ్వు పలానా సంవత్సరంలో పలానా వాడికి ఉపకారం చేసావు, అయితే నువ్వు డబ్బు పుచ్చుకుని చేసావని అంటారు. ఇది ఏమో చుట్టాలకం మీద చేసావో స్నేహం మీద చేసావో డబ్బు పుచ్చుకుని చేసావు, అంతా అవసరం నాకు, ఇది పేపర్ చేసావు. ఎకరం 20 లక్షలు చేసింది 20,000కి ఇచ్చావో లేదో అదిగో నువ్వు ఇచ్చిన కాగితం, నువ్వు సంతకం పెట్టిన కాగితం. ఎకరం 20 లక్షలు చేసింది 20,000కి ఎందుకు ఇచ్చావు? ఆ తప్పే రాజశేఖర రెడ్డి చేశాడు, నువ్వు చేసిన తప్పే ఆడు చేశాడు, నువ్వు చేశావు వాడు చేశాడు, ఇప్పుడు ఇంకా తప్పులు చేయటం పనే లేకపోతే సవరించుకోవటం పనే, అది మీరు చెప్పండి. తప్పులన్నీ మర్చిపోయి మన గవర్నమెంట్ సవరి తప్పులు సవరించుకుని ఎదరకెళ్ళటం పనే లేకపోతే మీరు తప్పు చేశారు మీరు తప్పు చేశారని ఒకళ్ళనొకళ్ళు ఎలా విమర్శించుకోవటం పనే? విమర్శించుకుంటే మన ప్రజలకు ఏం సమాధానం చెబుతాం? నెలకే 80,000 రూపాయలు జీతాలు పుచ్చుకుని ఇలా ఒకవేళ తిట్టుకోవడానికైనా అసెంబ్లీకి వస్తా? నెలకి 80,000 మింగేస్తున్నాం జీతాలు, ఎందుకు ఒకళ్ళొకరిని విమర్శించుకోవడానికే, ప్రజలకు ఏమన్నా కొంచెం మంచి చేయటానికే? రాజశేఖర రెడ్డి ఏ తప్పులైతే చేశాడంటున్నావో అన్ని తప్పులు నువ్వు కూడా చేశావు. ఎకరం 20 లక్షలు చేసింది 20,000కి ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇదిగో నువ్వు పెట్టిన సంతకాల కాగితాలు అన్నీ చూసుకో. అయిపోయింది, అది అయిపోయింది, ఇక జరిగిన పని జరిగిపోయిన గొడవలు అస్తమానం అనుకున్నా ప్రయోజనం లేదు. చేలోంచి మనం నీరు బయటికి వెళ్ళిపోతే చేలో నుంచి నీరు వెళ్ళిపోయిందని బెంగెట్టుకోకూడదు, కొత్తగా చేలోకి నీరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకరినొకరిని తిట్టుకున్నా ప్రయోజనం లేదు. రాజశేఖర రెడ్డి చేసిన పొరపాట్లు నేను కూడా చేశాను, అవగాహన కూడా నీకు లేదు. ఏంటి మాట్లాడతాను నిలబడిపోతానంటే, నువ్వేమి తప్పు చేయలేదనుకో, ఎందుకంత ఉద్రేకపడుతున్నావు? నీకు ఎందుకంత ఉద్రేకం రావాల్సిన పని ఏంటి నీకు? Why are you getting so excitement?
Bu
ఇప్పుడు చేలో నీళ్ళు వెళ్ళిపోయినాయి, అయిపోయింది కదా, అయిపోయింది ఇంక అస్తమానం తిట్టుకోవడం ఎందుకు, అయిపోయింది ప్యాస్ట్ ఇది ప్యాస్ట్. గతాన్ని తలపెట్టుకోవద్దనే భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, గతం కదా, గతం కూడా వద్దు. ఇంకా ఇప్పుడు మనకి చేలో నీరు బయటకు వెళ్ళిపోయింది, చేలో నీరు బయటకు వెళ్ళినప్పుడు చేలో నీరు బయటకు వెళ్ళిపోయిందని ఏడుస్తా కూర్చున్న వల్ల కొత్త నీరు పెట్టుకో. చేలో నీరు బయటకు వెళ్ళిపోయిందని ఏడుస్తూ కూర్చుంటాం అండి, నీకు నీరు వస్తున్నా మళ్ళీ పెట్టుకుంటే నీరు వస్తుంది కానీ అయిపోయింది కదా, అయిపోయింది కదా ప్యాస్ట్ ఇది ప్యాస్ట్, అది వదిలేయండి. ఇంకా అస్తమానం ఒకరినొకరు విమర్శించుకుంటూ కూర్చుంటే ఎదరికెళ్ళాం, వెనక్కి వెళ్తాం. ఇప్పుడు మనం చేయవలసింది నెలకి 80,000 రూపాయలు పుచ్చుకున్న ప్రజలకి, ప్రజల్ని ఎదర తీసుకెళ్ళటానిక, వెనక్కి దెంటికి వెళ్ళిపోవటానికే. ఇదే 80,000 జీతాలు పుచ్చుకుని మనం అసెంబ్లీలో చేసి హైదరాబాద్ వచ్చి ఇదే మనం చేసే పనులు. పైగా జీతాలు చూస్తే నెలకి 80,000, అసెంబ్లీ రోజు జరుగుతుందా, ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు అసెంబ్లీ జరుగుతుంది, జీతం చూస్తే 80,000. ఈ 80,000 ఎవరి డబ్బు, ప్రజల డబ్బు. 80,000 డబ్బు జీతాలు పుచ్చుకుని తిట్టుకోవడానిక, ఇది మీ డబ్బు నా డబ్బు ప్రజల డబ్బు తింటున్నాం మనం. గురుగాడు అప్పారావు గారు చెప్తారు, ఒట్టి మాటలు కట్టి పెట్టు, గట్టి మేలు చేసి చూపించు, మాటలు ఆపుచేయండి. ఈ మాటలు అనవసరం, మీరు ఏదైనా సమాజానికి మంచి చేయగలిగితే చేసి చూపించండి. ఒట్టి మాటలు కట్టి పెట్టు, గట్టి మేలు చేసి చూపించు. ఎందుకు ఒట్టి మాటలు, నీకు చేతనైతే ఏదైనా ప్రాక్టికల్గా చేసి చూపించు. ఎందుకు ఈ ఖాళీ మాటలు అన్నాను, దీనివల్ల మీకు కలిసి వచ్చేదేంటి? భోక్తారం యజ్ఞ తపసం సర్వలోకమహేశ్వరం అంటే మీ హృదయంలో ఉన్న నారాయణుడు మీకు ఒక్కడికే ప్రభువు కాదు. ఈ కనిపిస్తున్న ఈ లోకానికి, స్వర్గలోకానికి, నరకానికి, ఈ లోకాలన్నింటినీ పరిపాలించే దేవతలకి, ఆ దేవతలకు కూడా నేనే ప్రభువుని, నేనే యజమాని, అట్టివాడు మీ హృదయంలో ఉన్న నారాయణుడు. అయితే మీకు గుర్తింపు లేదు, గుర్తింపు రాదు. ఆ గుర్తింపు రావటానికి 4 పాయింట్లు ఉండాలి. 1 స్వగృహయం, 1 ఏంటి చిత్తశుద్ధి, 2 చిత్త ఏకాగ్రత, 3 వైరాగ్యం. వైరాగ్యం అంటే విడగొట్టుకోవాలి. మనకి ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు మన క్షేమం కోరి మాట్లాడుతున్నారా, లేదా మన క్షేమం కోరకుండా మాట్లాడుతున్నారా? ఈ లౌక్యులతో చాలా ప్రమాదం. నాకు రామకృష్ణ పరమహంస గారికి చదువు లేకపోయినా నాకు ఎందుకు ఇష్టం అంటే ఆయన అంటేనే ఆయనకు చదువు ఉందా లేదని కాదు, ఆయన మాట్లాడే మాటలో ఎక్కడా కపటం కనపడదు మనకి, లౌక్యం కనపడదు. అసలు లౌక్యం ఎలా ఉంటుందో తెలియదానికి ఆ రెండాట్ల వల్ల నేను ఆకర్షించబడ్డాను. ఆయన అంటే నాకు ఇష్టానికి కారణం ఏంటంటే ఆయన సంతకం కూడా తప్పుడు సంతకం కూడా సరిగ్గా పెట్టలేడు ఆయన. కానీ ఆయనలో ఉన్న విశేషం ఏంటంటే కపటం అనేది ఎలా ఉంటుందో తెలియదు, రెండు లౌకికం తెలియదు. 1 నిన్ను నువ్వు ఏదైనా చెడ్డ మార్గంలో ఉంటే ఆ చెడ్డ మార్గంలోంచి నిన్ను ఎలా విడుదల చెయ్యాలని చూసుకునేవాడు కానీ ఎప్పుడు నిన్ను విమర్శించేవాడు కాదు, నిన్ను పైగా ఎక్కువ దగ్గరికి జాడ తీసేవాడు. వాడు నీ క్షేమం కోరుతున్నాడా, నీ ఇంట్లో వాళ్ళ క్షేమం కోరుతున్నారా? వాడు నీకు బంధువా, నీ ఇంట్లో వాళ్ళు బంధువా? మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీకేమైనా కావాల్సి ఉంటే బట్టలు కొనిస్తారు, లేదా చిన్న కారు కావాల్సి ఉంటే కొనిస్తారు, వాళ్ళు పని సంపద బాగుంటాను. మీకున్న చెడ్డ అలవాట్లోంచి, మీకున్న చెడ్డ బుద్ధిలోంచి కానీ, మీకున్న చెడ్డ మనస్సులోంచి, మీకున్న అసూయ బుద్ధిలోంచి కానీ మీ తల్లిదండ్రులు ఎవరైనా మిమ్మల్ని విడిపించగలరా? ఒక్కరు ఒక మీ తల్లిదండ్రులు, మీకు అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, ఒక్క తల్లిదండ్రులు మీ చెడ్డ బుద్ధిలోంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడం కోసం ఎవడైనా ఏ తల్లిదండ్రులైనా మిమ్మల్ని కృషి చేస్తారు? కావాల్సి ఉంటే 10 రూపాయలు ఇస్తారు, బట్టలు ఇస్తారు. దురాలోచన దురాలోచన నుంచి ఆ దుర్బుద్ధిలోంచి నేను విడుదల చేసేవాడు వాడు మనకు చుట్టమా? ఊరికే లౌకికమైన మాటలు చెప్పేవాడు మనకు చుట్టమా? ఆమె ఫ్రెండ్, ఆమె ఎవరు వెల్ఫేర్, ఆమె ఎవరు వెళ్ళవేశారు, అలా నోడు చోడు చెప్పినా మనకు అర్థం కాకపోతే ఏంటి? మనం మరుగు పెట్టాలి కదా, మనకు అర్థమేమి లేక మనకు అర్థమైన సరళమైన భాషలో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు అయినప్పటికీ, ఋషులకు ఋషులైనప్పటికీ, దేవతలకు దేవత అయినప్పటికీ, మనం ఏదో చిన్న మనస్సు గల వాళ్ళం, చిన్న బుద్ధి ఉన్నవాళ్ళం, ఇక ఈ గోడవతలు ఏముందో తెలియదు మనకి. పూర్వజన్మలోంచి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ చనిపోయాక మనం ఏ జన్మలోకి వెళ్తామో మనకు తెలియదు. ఈ అల్ప బుద్ధి గల వాళ్ళకి, స్వల్ప బుద్ధి గల వాళ్ళకి చిన్న చిన్న మాటలతో చెప్పినా మనకు బుద్ధి రావటం లేదు. ఋషులు ఉపయోగించే కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ కంటే ఇంకా పెద్ద లాంగ్వేజ్ పరమేశ్వరుడు ఉపయోగించగలడు, కానీ మనకు అర్థమైన భాషలో చెబుతున్నాడు ఆయన. ఆయన నీ హెల్పర్ ఎవడు అసలు? నీ వెళ్ళబేసేది ఎవడు? నీ ఫ్రెండ్ ఎవడు? ఆమె అది కూడా నువ్వు గుర్తించలేకుండా ఉంటే ఎలాగా? ఆ వివేకం ఉండాలి నీకు. నీకు వివేకం లేకపోతే అది మనిషి మనకి క్షేమం కోరి చెబుతున్నాడా, మనకి మనకు అసూయ మీద మాటలు చెబుతున్నాడా? మనిషికి పెట్టుబడి లేకుండా తొందరగా అసూయ వచ్చేస్తుంది. అది పెట్టి అసూయకి పెట్టుబడి అక్కర్లేదు, తొందరగా అసూయ వచ్చేస్తుంది. ఒక మనిషి వాడు అసూయతో మాట్లాడుతున్నాడు, ఆ మాటలు ప్రేమతో మాట్లాడుతున్నాడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, అది ప్రేమతో మాట్లాడుతున్నారా అసూయతో మాట్లాడుతున్నారా మనకు తెలుసున్నప్పటికీ తెలియనట్టే నటించి మనం వినాలి. అది నేర్చుకోవాలి, దాని టీఎస్ ఆ ట్యాక్ట్ రామకృష్ణ గారికి లేదు, మనం నేర్చుకున్నాం ఆయనకి లేకపోతే. దాన్ని టీఏసీటి అంటారు. ఏమంటారు ట్యాక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు హెడ్ మాస్టరే మన మీద అసూయతో ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, ఆయన స్పష్టంగా అసూయతో ఈ మాటలు మాట్లాడుతున్నారని మనకు అర్థం వచ్చినప్పటికీ మనకు తెలియనట్టు నటించి మామూలుగా ఆయన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రమాదంలో పడకుండా ఉంటాం. ఆయన అసూయతో మాట్లాడుతున్నాడని మనం అస్తమానం అనుకుంటే మళ్ళీ మనకు కూడా అసూయ వచ్చేస్తుంది. ఆయనకి ఏ చెడ్డ అలవాటు ఉందో అసూయ మనకు కూడా వచ్చేస్తుంది. అంటే అది గుర్తించకూడదు. ఎదుటి వాడు అసూయతో మాట్లాడుతున్నాడని నీకు అర్థమవుతున్న అసూయని నువ్వు గుర్తించకుండా వాడు మాటలను వినొచ్చు, కానీ వాడు అవుట్ ఆఫ్ జెలసీ, అవుట్ ఆఫ్ ఎన్వీ వాడు మాట్లాడుతున్నాడు నీకు అర్థమవుతున్నప్పటికీ నీకు తెలియనట్టే ఉండాలి. సౌహృదయంతో నువ్వు ఉండాలి. ఆ వ్యక్తిలో నా దోషాలను కూడా నువ్వు గుర్తించకుండానే ఉండాలి. ఏం చేయాలంటే, ఫలానా వాడికి అసూయ ఉంది, ఫలాని ఇలా 10 సార్లు అనుకోవటం వల్ల అసూయ నీకు వస్తుంది. అంటే అది ఎలా ఎవరైనా మాట్లాడినా అది మనం కామ్గా క్వైట్గా ఉండి ఆ మనం మంచినే తీసుకోవాలి, కానీ చెడ్డ అక్కడ తీసుకోకూడదు. అందుకే రామకృష్ణ గారిని పరమహంస అన్నారు. పరమహంస అంటే హంసలు పూర్వం అక్కడ ఉండి, ఎక్కడుండి? హిమాలయ పర్వతాల్లో ఉన్నాయి ఆ హంసలు. మీరు పాలు నీళ్లు కలిపేస్తే, మీరు పాలు నీళ్లు కలిపేసి ఒక గ్లాసులు అక్కడ పెడితే హంస ఏం చేస్తుందంటే పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది. మంచిని తీసుకుని చెడ్డ వదిలేసేవాడు ఎవడు? రామకృష్ణ. అంచే దానికి పరమహంస అనే పేరు వచ్చింది. పాలును తీసుకుంటాడు, నీళ్లు వదిలేస్తుంది, అదే పరమహంస. అది ఒక జంతువు హంస, దానికి హంస అంటారు. అది హిమాలయ పర్వతాల్లో పూర్వపు రోజుల్లో ఉండదు. పాలు నీళ్లు కలిపేసి అక్కడ పెట్టేయండి, పాలు తాగేస్తుంది, నీళ్లు వదిలేస్తుంది. అంటే అది ఆ జంతువుకు ఉన్న ప్రత్యేకమైన లక్షణం. మంచి తీసుకుంటుంది, చెడ్డ వదిలేస్తుంది. లోకంలో మంచి చెడ్డలు రెండు ఉంటాయి. మంచి చెడ్డ లేకుండా లోకం ఎప్పుడూ ఉండదు. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మనం మంచి తీసుకుని చెడ్డ వదిలేస్తూ ఉండాలి. అలా చేశాడు కాబట్టి రామకృష్ణుడికి రామకృష్ణ పరమహంస హంస అనే పేరు వచ్చింది. ఎక్కడ వివేకం ఉంటే తీసుకుంటాడు, అవివేకం ఉంటే వదిలేస్తాడు. అంటే బాగుపడేవాడికి ఏముండాలి? చిత్తశుద్ధి, ఇంకోటి ఏంటి? చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, వివేకము. అంటే విడదీసుకునే బుద్ధి. ఏంటది విడదీసుకునే అంటే? ఈ మాట ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు ఈ మాట మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడము, వీళ్ళు మనకు క్షేమం కోరి చెబుతున్నారా, క్షేమం కోరకుండా చెబుతున్నారా? ఆ విడదీసుకునే బుద్ధి మనకు ఉండాలి. దాన్ని ఇంగ్లీష్లో డిస్క్రిమినేటివ్ ఇంటలెక్ట్ అంటారు. ఆ విడదీసుకునే బుద్ధి ఉండాలి. ఆ విడదీసుకునే బుద్ధి లేని వాళ్ళని ఎత్తివారు చేతి బిడ్డలు అంటారు. చంటి పిల్లలను మీరు ఎత్తుకుంటే మీ దగ్గరికి వస్తారు, ఇంకోళ్ళు వచ్చి ఎత్తుకుంటే వాళ్ళు సంఖలోకి వెళ్తారు. ఎవడు ఎత్తుకుంటే వాడు సంఖలోకి వెళ్తాడు. అలాగే సొంత బుద్ధి లేకుండా ఎవరేది చెప్తే తల ఊపే వాళ్ళందరినీ ఎత్తివారు చేతి బిడ్డలు అనే పేరు వాళ్ళకు. వాళ్ళకి సొంత బుద్ధి ఉండదు. వాళ్ళకి పరాయి బుద్ధి కానీ సొంత బుద్ధి ఉండదు. అంటే పరమేశ్వరుడు లీల ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంటే కొంచెం బేరు చేయటం అవసరం. ఆ బేరు చేయాలంటే చిత్తశుద్ధి, చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, తర్వాత వివేకము, వైరాగ్యం. ఆకర్ణ ఏం చెప్పాడు? ఈ నాలుగు లక్షణాలు మీరు అలవాటు చేసుకోండి, ఉంటే మంచిదే మీకు. ఇప్పుడు డబ్బు ఉంటే మంచిదే, డబ్బు లేని వాడు ఏదో సంపాదించుకుంటున్నారు కదా 4 రూపాయలు. అలాగే ఈ నాలుగు మీకు ఉంటే మంచిదే, లేకపోతే సంపాదించుకోండి. ఏంటి ఇంకోటి? వైరాగ్యం. ఏంటది వైరాగ్యం? ఆ వైరాగ్యం లేకపోతే మీ మనసు అంతరమే అవ్వదు. మీరు ఎంత చదువుకున్నా ఎంత సంపద ఉన్నా మీకు వైరాగ్యము లేని వాడు మనస్సు అసలు అంతర్ముఖం అవ్వదు. వైరాగ్యానికి ప్రతి రూపం రామకృష్ణుడు. ది సెన్స్ ఆఫ్ హైనెస్, ది సెన్స్ ఆఫ్ మైండ్నెస్, ఆ రెండు మనం భూతత్వంలో చూసిన రామకృష్ణుడిగా కనపడం. ది సెన్స్ ఆఫ్ హైనెస్, ది సెన్స్ ఆఫ్ మైండ్నెస్, ఆ రెండు భూతత్వంలో మనం చూసిన ఈ మధ్య కాలంలో రామకృష్ణుడికి ఏం కనపడం. అలా శ్రీకృష్ణ చైతన్యంలో కూడా ఆ సంపద, ఆ దైవీ సంపద మనకు కనిపిస్తూ ఉంటుంది. వైరాగ్యం కూడా సంపత్తోడు సమానం. ఏంటది వైరాగ్యం కూడా సంపత్తోడు సమానం? రామకృష్ణుడి గురించి చెప్తా ఉంటారు, ఈజ్ డిటాచ్మెంట్ ఈజ్ యాజ్ కంప్లీట్ యాజ్ ఇట్ ఈజ్ పెర్ఫెక్ట్. ఈజ్ డిటాచ్మెంట్ ఈజ్ యాజ్ కంప్లీట్ యాజ్ ఇట్ ఈజ్ పెర్ఫెక్ట్. నూటుకు నూరిపాళ్ళు వైరాగ్యం ఉన్న మనిషి, డిస్ప్యాషన్ ఉన్న మనిషి. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నా ఈశ్వరుడికి తెలియకుండా, నారాయణుడికి తెలియకుండా జరగటానికి లేదు. అంతా ఈశ్వర సంకల్పాన్ని బట్టే సృష్టి అంతా నడుస్తుంది. అది నీకు అర్థమైతే దుఃఖంతో పని ఏంటి, నీకు అశాంతితో పనే ఉంది. నీకు ఎలాగైతే ప్రణాళికలు ఉన్నాయో అలాగే ఈశ్వరుడికి కూడా ప్రణాళిక ఉంది, నారాయణుడికి కూడా ప్రణాళిక ఉంది. అంటే వ్యవహారిక దృష్టిలో చెబుతున్నాను అది. కానీ నీకు ప్రణాళిక ఉన్నా జరిగేది ఈశ్వరు అనుకునేది నీ ప్రణాళిక, జరిగేది ఈశ్వరుని ప్రణాళిక, నారాయణుడు ప్రణాళిక. అంచేది నారాయణుడు సంకల్పంతో మన సంకల్పం ఏకీభీస్తేనే కానీ, నారాయణుడు సంకల్పంతో మన సంకల్పం ఐక్యమైతేనే కానీ మనం దుఃఖంలోంచి బయటకు రాలేం, అశాంతిలోంచి బయటకు రాలేం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం నేను మీ క్షేమం కోరేవాడినే. మీ వెల్ఫేర్ నేను కోరుతున్నాను. మీకు ఏదైనా చెడ్డ ఆలోచన ఉంటే చెడ్డ ఆలోచనలోంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకురావగలగానే మీ చుట్టాలు తీసుకొస్తారా? మీ చెడ్డ ఆలోచనలోంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకురాకపోతే మీ హెల్పర్ని ఎలా అవుతాను? మీ మనస్సుని ఇప్పుడు మీకు 5 మంది బంధువులు ఉన్నారు, కానీ మీ మనస్సుని మీరే బాగు చేసుకోవాలి. మీ మనస్సుని మీరే బాగు చేసుకోవడానికి ప్రయత్నం అంటే మీరు మొదలు పెడితే ఆయన సహాయ సహకారాలు మీకు మెండుగా వస్తాయి. ఎవరు సహాయ సహకారాలు? అసలు ప్రయత్నం అంటే మొదలు పెడితే నారాయణుడు. ఆయన రియల్ హెల్పర్, ఆయన ఎవరు లాయల్ హెల్పర్. ఐఎమ్ యువర్ ట్రస్టెడ్ ఫ్రెండ్. We have no friends nearer and dearer than Lord Krishna. నీకంటే ఎంతకంటే నాకంటే మంచి స్నేహితులు నాకంటే నమ్మదగిన బంధువులు ఎవరో ఉంటే చెప్పండి. యూ హ్యావ్ నో ఫ్రెండ్స్ నియరర్ అండ్ డియర్ దాన్ వాసుదేవ. కొన్ని ఎవరైనా ఉంటే చెప్పండి. నారాయణుడి కంటే మీ క్షేమం కోరే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను కూడా వింటానంటున్నాడు. అది మనకు భగవద్గీత జరగటం లేదు. భగవద్గీత ఏమి జరగటం లేదు మనకి. మలారి శ్యామలారని వారు నేను చెప్పినా మీరు గీత అధ్యయనం చేయరు, ఎవరు గీత చదవరు. ఈ రాత ఎవడికైతే బాగుందో గీత వాడికి చేతికి వస్తుంది. ఈ రాత ఎవడికైతే బాగోలేదో నేను చదవండిరా బాబు అని చెప్పినా మీరు గీత చదవరు. మీ రాతను బట్టే మీ గీత చేతికి వస్తుందని మలయాళ స్వాములారు అనేవారు. మలయాళ స్వాములారు అనేవారు మీ గురించి కొన్ని అబద్దాలు కూడా నేర్చుకున్నారనేవారు. ఆయన భగవద్గీత పుస్తకాలు అమ్మేవారు మలయాళ స్వాములారు. అక్కడ 1000 పుస్తకాలు ఉన్నాయని కొన్ని స్టోర్లో రాజమండ్రిలో చాతుర్మాసం పెట్టారు. భగవద్గీతలు ఉన్నాయి ఎన్నో లేవు, 1000 ఉంటే 100-150 పుస్తకాలు ఉంటాయంటే మీరు తీసుకున్న వాళ్ళు ఎవడో తొందరపడి తీసుకోండి, రేపటికి పుస్తకాలు దొరకవు అనేవారు. అది పైకి అబద్ధం. అది మామూలుగా ఎలా ఉంది అంటే మీ చేత తొందరగా భగవద్గీత కొని మీ చేత కొనిపించి చదివింపజేయాలని. అంటే పైకి చెప్పేది అబద్ధం కింద కనిపిస్తుంది, కానీ ఆ సంకల్పంలో దోషం లేదు, అది గ్రహించవలసింది. స్వాములు వారు అబద్ధమే చెబుతున్నారనిపిస్తుంది మనకి, కానీ లోపల దోషం లేదు, లోపల ఆ సంకల్పంలో దోషం లేదు, అది మీరు గ్రహించవలసింది. 1000 పుస్తకాలు ఉండగా 50 ఉన్నాయి. రేపు కొనుక్కున్న వాళ్ళకి పుస్తకాలు దొరకవు, సాయంత్రం లోపల దొరుకుతూ కొనుక్కుంటే కొనుక్కోండి, లేకపోతే లేవని చెప్పుకోడు. అంటే భగవద్గీత మన చేత చదివించడం కోసం అబద్ధాలు కూడా చెప్పేవారు స్వాములు వారు. విహాయ కామాన్ ఎస్ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమ నిరహంకార సహ శాంతి మదిగా ఇచ్చేది. మరి శాంతి గురించి చెబుతున్నాడు ఇక్కడ. మరి శాంతి ఎవరు పొందుతారు అని అంటే ఎవరింటికి వెళ్ళినా మాకు శాంతి లేదు, మాకు శాంతి లేదు అంటారు. శాంతి అనేది అంత తేలిక కాదు. శాంతి రావటం అంటే అంత తేలిక కాదు. ఒక బ్రాహ్మణ స్థితి పొందినవాడే ఆ బ్రాహ్మణి ఆ శాంతి అనుభవించగలడు. ఒక బ్రహ్మజ్ఞానం మాత్రమే శాంతి అందించగలడు. వాడు శాంతి అందేవటమే కాదు, మీరు ఒక కాఫీ కప్పులో కాఫీ పోయండి, కాఫీ కప్పులో పోస్తంటే ఆ కప్పులు ఇందాక కాఫీ కారిపోతూ ఉంటుంది, ఇంకా పోస్తంటే ఇంకా కారిపోతూ ఉంటుంది. అలా బ్రాహ్మణ స్థితి పొందిన వాడి యొక్క శాంతి తన ఉదయం అంతా నిండిపోయి మమ్మల్ని ఆ శాంతి వాడు కక్కేస్తూ ఉంటాడు, శాంతి కింద కారిపోతూ ఉంటుంది. ఎంచేదాడు హృదయం నీ శాంతితో నిండిపోయి అది కింద కారిపోతూ ఉంటుంది. ఆ శాంతి ఆ కారిపోయే శాంతిని జ్ఞాని మీకు పంచిపెడతాడు. త్యాగరాజు త్యాగరాజు సంకీర్తన రాశాడు రాముడి మీద రాసి రాముడు మిగతా దేవతల మీద రాసిన రాముడి మీద ఎక్కువ సంకీర్తన సంకీర్తనలో అవన్నీ కీర్తనలు చెప్పాడు త్యాగరాజు. అయితే అది మార్కెట్ సంకేతం కాదు. ఆ రాముడు, రాముడు ఆయనకి ఇచ్చిన ఆనందాన్ని అనుభవించి 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 ఆనందాన్ని కక్కాడు. ఆ కక్కిన ఆనందమే సంగీత రూపంలో వచ్చింది, అది త్యాగరాజు కీర్తనలు. అంతేకాని పేపర్ల కోసం మార్కెట్ కోసం రాసిన సంగీతం కాదు. ఆ శాంతిని మేఘాలు ఇవ్వాలని ఇవ్వటం కూడా కాదు, ఎక్కువైనప్పుడు కాలిపోతుంది, అది లోకం పంచుకుంటుంది. అదే రమణ మహర్షి గారు అంటే ఉంటారు కదా, వాడే వాడికే తిండి లేని వాడు ఆడ అన్నసత్రం ఎక్కడ పెడతాడని. వాడికే ఇంటికాడ తినటానికి తిండి లేని వాడు అన్నసత్రం ఎక్కడ పెడతాడు? నీకే శాంతి లేనప్పుడు, నీకే సుఖం లేనప్పుడు నువ్వు ఎవడికి ఇస్తావు శాంతి, ఎవడికి ఇస్తావు సుఖం? మీరు ఏడు మొఖాలు వేసుకుని ఈదిలోకి సిద్ధం అవుతా అంట, ఎవరికి శాంతినిస్తారు మీరు? చదువుకున్న వాళ్ళది ఏడుపు మొక్కాలే, డబ్బు ఉన్న వాళ్ళు ఏడుపు మొక్కాలే. పోనీ వీళ్ళకి 200 కోట్లు ఉన్నాయంటారు, వెళ్తే మొక్కలు ఏం ఆనందం కనపడదు. ఎప్పుడు ఏడుపు మొక్కలు వేసి కూర్చుంటారు? ఇప్పుడు తప్పేం లేదు, మనకు ఏడుపు ఉంటే ఏడిపే పంచి పెడతాం, అసూ ఉంటే అసూ మన దగ్గర లేనిది మనం ఎక్కడ పంచి పెడతాం? మనకు ఏదైనా శాంతి ఉంటే ఇతరులకు పంచిపెట్టగలం, మనకు లేనిది మనం ఇతరులకు ఏం పంచిపెట్టగలం? మనకు తింటానికి అన్నం ఉంటే ఎవరికైనా అన్నం పెట్టగలం, మనకే తింటానికి అన్నం లేనప్పుడు ఎవరికి అన్నం పెట్టగలం? అదే రమణ మహర్షి గారు అనేవారు, వాడికే తిండి లేనప్పుడు వాడు ఇంకా అన్నసత్రమే పెడతాడు. నిస్పృహగా టైం ఎంత అయింది? నిస్పృహగా అరుణాచల సేవలు రాలి, అరుణాచల సేవతో ఏంటి 2 నిమిషాలు. నిస్పృహగా నిర్మమ నిరహంకార అలా ఉంచేయండి అది. నిన్న ఈస్ట్ గోదావరి నుంచి ఎవరో భక్తులు వచ్చారు. ఏంటంటే పోడూరులో మీటింగ్ అంటున్నారు, మీ నోటంట మాట రావటం లేదు, ఎలాగెళ్ళి చెబుదాం అనుకుంటున్నారన్నారు. కొన్ని మాట రాకపోతే కనిచేపు కూర్చొని వచ్చేస్తాము. మాట వస్తే మాట చెబుతాం, మాట లేకపోతే కనిచేపు ప్రజెన్స్ ప్రజెన్స్ జన ప్రజెన్స్ కనిచేపు కూర్చొని వచ్చేస్తాము. నేను 5-6 రోజుల నుంచి మంచినీళ్ళు తాగలేకపోతున్నాను, ఇవాళ కొంచెం మంచినీళ్ళు తాగుతున్నాను. ఇవాళ త్రోట్ కూడా క్లియర్ అవుతుంది. మాట మాట వదిలేయండి, లేకపోతే కాబో ఒక గంట సేపు కూర్చొని వచ్చేయచ్చు అని చెప్పాను. కానీ మాట కూడా క్లారిటీగా కొంచెం కంఠం క్లియర్ అవుతాను. నేను 5-6 రోజుల నుంచి మంచినీళ్ళు తాగడం కష్టం అవుతుంది నాకు. ఇవాళ కొంచెం మంచినీళ్ళు పుచ్చుకుంటున్నాను. విహాయ కామాన్ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైతే అటాచ్మెంట్ లేకుండా ఉంటున్నాడో మన ఎవరి పట్ల కూడా మన డ్యూటీ మనం చెయ్యాలి, ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా. కానీ బంధింపబడకూడదు, అది అది నేర్చుకోవాలి మనం. ఇంట్లో వాళ్ళకేంటి, సమాజం వాళ్ళ పట్ల కానీ మన డ్యూటీ మనం చెయ్యాలి, కానీ అక్కడ బంధింపబడకూడదు. అంటే రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, ప్రపంచంలో పాపం అంటూ ఏదనంటే ఒకటే ఉంది, అటాచ్మెంట్ సిన్ అని చెప్పాడు. అటాచ్మెంట్ తప్పించిన పాపం అంటూ ప్రపంచం ఏమీ లేదు. నీకు అటాచ్మెంట్ లేకపోతే అసలు దుఃఖం రావాల్సిన దుఃఖ స్పర్శ కూడా లేకుండా, దుఃఖ స్పర్శ లేకుండా నువ్వు శ్మశానానికి వెళ్ళిపోతావు. ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సిన్, ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ మిజరీ, ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ నాన్ సెన్స్, ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అ న్యూ సెన్స్. ప్రపంచంలో సిన్ అంటూ ఉంటే అది అటాచ్మెంటే. అంటే మనం పని చేయడం నేర్చుకోవాలి, కానీ బంధింపబడకూడదు. అది ఇంట్లో వాళ్ళవచ్చు, సమాజం వాళ్ళవచ్చు, మన డ్యూటీ మనం చెయ్యాలి. మన డ్యూటీ ప్రతి దేశానికి ప్రారంభం ఉంటుంది, ప్రారంభం లేకుండా దేహం రాదు అసలు. ఆ ప్రారంభాన్ని బట్టి ఆ దేహం నడుస్తూ ఉంటుంది. కానీ మన డ్యూటీ మనం చెయ్యాలి. భగవద్గీత అంతా చెప్పి భగవంతుడు ఏమన్నాడంటే, నీకు నేను చెప్పవలసింది అంతా చెప్పేశాను, యుద్ధం చెయ్యాలా చేయకూడదు అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. అది నువ్వు నిర్ణయించుకో, చాయిస్ నీకుంది. భగవంతుడు సబ్జెక్ట్ అంతా చెప్పి నీకు చాయిస్ ఉంది. నీకు యుద్ధం చెయ్యాలా చేయకూడదు అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. అది నీ బుద్ధి మీద ఆధారపడింది, నువ్వు నిర్ణయించుకో. నేను చేయవలసిన డ్యూటీ అంతా నేను చేసేసాను, కానీ చెయ్యటమా, నేను చెప్పినట్టుగా చేయటమా చెయ్యకపోవటం అనేది చాయిస్ మటుకు నీ చేతిలో ఉంది. దాన్ని బట్టి నువ్వు నిర్ణయించుకుని చేసుకో. అంచేది మనం డ్యూటీ చేయటానికే పనికి వస్తాం, కానీ ఆ దేహానికి ఏదైతే ప్రారంభం ఉందో ప్రారంభాన్ని బట్టి దేహం అండర్గో అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ రమణ మహర్షి గారిని ఏమైనా చాలా కాంప్లికేటెడ్ ప్రశ్న అడిగారు. మరి దేహం గోతిలో పెట్టే వరకు దేహం ప్రారంభాన్ని బట్టి వెళ్ళిపోతాంటే మరి ఇక మనం చేసే పని ఏమంటుందని అడిగాడు. మనం చేసే కృషి ఏంటి కానీ అది కాదు. ఇక్కడ నీ దేహ ప్రారంభం అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, ఒకవేళ నీకు చెడ్డ ప్రారంభం, నువ్వు నీ దేహాన్ని చెడ్డ ప్రారంభమే, పుణ్య ప్రారంభం కాకుండా పాప ప్రారంభమే నిన్ను వెంటాడుతుంది అనుకో నీ శరీరాన్ని. నీకు ఈ లోపల అమృత అనుభవం కలిగితే, దేహము నేను కాదు అనే బుద్ధి నీకు కలిగితే, నీకు దేహబుద్ధి పోయి శవబుద్ధి పోయి ఆత్మబుద్ధి కలిగితే, ప్రపంచంలో ఎవరికి లేని దుఃఖం నీకు వచ్చినని అది ముట్టుకోదు అంటుకోదని చెప్పాడు. ఇది భగవాన్ వాచ. నీకు దేహబుద్ధి లేనప్పుడు, నీకు శవబుద్ధి లేనప్పుడు పుట్టినది ప్రారంభం అనిపిస్తుంది, కానీ ఏ వస్తువు అయితే పుట్టలేదు అది ప్రారంభం అనిపించదు. చైతన్యం పుట్టలేదు, నువ్వు చైతన్యం అయి ఉన్నావు. బ్రహ్మం పుట్టలేదు, నువ్వు బ్రహ్మం అయి ఉన్నావు. నువ్వు కాని దాని చోటి నువ్వు తాదాత్యం పొందుతున్నావు, కానీ ఏది నువ్వుగా ఉన్నావో దాంతో నీకు తాదాత్యం లేదు. ఏది నీవుగా ఉన్నావో ఆ వస్తువుకి పుట్టుక లేదు, చావు లేదు. దానితోటి నీకు తాదాత్యం కనుక వస్తే, నీ దేహానికి నీ మనస్సుకి మనోదేహాలకి ప్రపంచంలో ఎవరికి లేని దుఃఖం వచ్చి నీ నెత్తి మీద పడినా నేను అంటుకోదు ముట్టుకోదు, ఇన్ని రోజులు ప్రశాంతంగా వెళ్ళిపోతాయి. అది జ్ఞానం యొక్క, ఆత్మజ్ఞానం యొక్క వైభవం. ఈ ఆత్మజ్ఞానం ఎటువంటిదంటే, జ్ఞానిని చూసి దేవతలకు కూడా స్వీకరిస్తుంది. అతిది జ్ఞానం యొక్క వైభవం. మీ మామూలు తోటి మనుషులు కాదు, ఈ లోకాన్ని పరిపాలించే దేవతలకు కూడా మిమ్మల్ని చూసి అవి కదా. మీకు ఆత్మజ్ఞానం కలిపినప్పుడు మీ వైభవం చూసి వాడికి కూడా స్థితి కలుగుతుంది, దేవతలకు కూడా. అంచేది వాడికి ఆత్మజ్ఞానం వస్తుంటే, ఆత్మజ్ఞానం గురించి తపస్సు చేస్తుంటే అనేక మంది ఆడి వాడికి తపస్సును చెరగొట్టడానికి దేవతలు వాళ్ళు పంపారు వీళ్ళు పంపారని మీకు పురాణాల్లో కూడా ఈ కథలు వస్తూ ఉంటాయి. మీకు జ్ఞానం యొక్క వైభవం అటువంటిది, ఇతరులు కూడా వదిలేయండి మీరు. అరే జ్ఞానికి ఇతరులు అంటూ లేరు. అంచేది మీకు గడ్డిమేట అంత చెడ్డ ప్రారంభం ఉందనుకోండి, మీ ఇంట్లో గడ్డిమేటు ఉంటే, గడ్డిమేటి ఎంత గడ్డిమేటైనా ఒక అగ్గిపూలకు లోకు, గుమ్మడికాయ ఎంత పెద్దదైనా కత్తిపేటకు లోకు. అదేవిధంగా మీకు ఆత్మజ్ఞానం, ఏ వస్తువుకైతే పుట్టుక లేదో, ఏ వస్తువుకైతే చావు లేదో, ఏదైతే సత్యమై ఉందో, దేని స్వరూపమైతే సత్యము శాంతము, దేని స్వరూపమైతే ఆనందము, దేని స్వరూపమైతే ఎప్పుడు సర్వకాల సర్వ వస్తువుల్లో ఉండటము, ఆ సద్వస్తువుతో నీకు తాదాత్యం వచ్చినప్పుడు నీ దేహం ఎంత చెడ్డ ప్రారంభంలోంచి, నీ మనస్సు ఎంత చెడ్డ ప్రారంభానికి అండర్గా వచ్చినప్పటికీ, అంటే ఎంత సఫరింగ్ గురవుతున్నప్పటికీ, చెడ్డ ప్రారంభం నీ దేహం అనుభవిస్తున్నప్పటికీ, నీకు అమృత అనుభవంలో నీకు ఎర్రచే ప్రపంచంలో ఎవరికి లేని దుఃఖం వచ్చి నీ నెత్తి మీద పెట్టినా, నీ నెత్తి మీద పడి నీకు ఎర్రచేమ కుట్టినట్టు ఉండదు. నేను ప్రారంభం అనుభవిస్తున్నానని స్పృహ కూడా నీకు కలగదు అర్జున. అట్టిది అమృత అనుభవం, అట్టిది ఆత్మజ్ఞానం, అట్టిది లౌకిక శాంతి కాదు. ఇదే ఏదో మీకు ఇష్టమైన వస్తువు తింటం వల్ల వచ్చే శాంతి కాదు, భోగాలు అనిపించినప్పుడు వచ్చే శాంతి కాదు. ఇది అలౌకిక శాంతి, అభౌతిక శాంతి, మిమ్మల్ని చూసి దేవతలు కూడా అసూయపడే శాంతి. జ్ఞానము లేని వాడికి శాంతి ఎక్కడుంది అర్జున? జ్ఞానము కంటే సమానమైన వస్తువు ఈ లోకంలో లేదు. జ్ఞానం కంటే సమానమైన వస్తువు ఈ లోకంలో లేదు, పరలోకంలో కూడా లేదు. ఈ లోకం ఆత్మజ్ఞానంతో బ్రహ్మజ్ఞానంతో సమానమైన వస్తువు ఈ లోకంలోని పరలోకంలోని లేదని నేను చెబుతాంటే, దాంతో సమానమైన వస్తువు లేనప్పుడు దానికి మించింది ఎక్కడ ఉంటుంది అర్జున? అటు ఆత్మజ్ఞానం వైపుకి నీ కళ్ళు తిరుగు ఒకసారి. మిగతా గొడవలన్నీ స్వప్న సమానం. మిగతా విషయాలన్నీ, నువ్వు మంచి ప్రారంభం అనిపిస్తున్నావు, చెడ్డ ప్రారంభం వస్తున్నదంతా డ్రీమ్ స్టఫ్. వాడు బాగుపడతాడా, వాడు బాగుపడ్డా గొడవ ఉంచవు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, వాడికి మంచి చెయ్యి. వాడు వాడు బాగుపడవచ్చు, బాగుపడవచ్చు, వాడికి మంచి చెయ్యి. అప్పుడు నువ్వు ఎవరికైతే మంచి చేస్తున్నావో ఆడు బాగుపడుతున్నాడా లేదని దేవుడికి అక్కర్లేదు. నువ్వు చేసి మంచికి చూసి సంతోషిస్తాడు వాడు దేవుడు. వాడు బాగుపడ్డాడా లేదన్నది కాదు ఇక్కడ సమస్య. వాడి పట్ల నీ డ్యూటీ చేశావా లేదా? నువ్వు డ్యూటీ కనుక చేస్తాడు, ఎటువంటి వాడైనప్పటికీ వాడి పట్ల నీ డ్యూటీ చేస్తాడు. బాగుపడవచ్చు, బాగుపడకపోవచ్చు, ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. ఇట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అది కాదు ఇక్కడ ప్రాబ్లం. నీ డ్యూటీ నువ్వు చేస్తాంటే వాడు మంచివాడైనా చెడ్డవాడైనా నీ డ్యూటీ నువ్వు చేయవలసిన డ్యూటీ ఉంటే డ్యూటీ నువ్వు చేస్తాంటే దేవుడు ఒక్కసారి నీ ముఖంలోకి చూసి నీ మనస్సులోకి చూసి ఆనందిస్తాడు. వాడు దేవుడు అంటాడు. దేవుడి యొక్క సంతోషానికి కారకుడవుతున్నావు, దేవుడి యొక్క ఆనందానికి నువ్వు కారకుడవుతున్నావు. వాడు బాగుపడ్డాడా లేదని కాదు, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావా లేదా. ఆ డ్యూటీకి చూసి ఆ డ్యూటీ చూసి ఈశ్వరుడు నిన్ను చూసి పొంగిపోతాడు. వాడే నారాయణుడు. అర్జునుడు వింటాడా లేదనేది కదా వాడిని చెప్పవలసిన శాస్త్రాన్ని. ఆయన డ్యూటీ అనుకున్నాడు, హృదయపూర్వకంగా చెప్పేశాడు, యుద్ధం చేస్తావా చేయవన్నది. నేను నిన్ను యుద్ధానికి రమ్మలేదు, నువ్వే నన్ను ఇంటికాడ ఉన్నవాడిని తీసుకొచ్చావు. నువ్వు నన్ను పిలిచావు కానీ నేను నిన్ను పిలవలేదు ఇక్కడికి రమ్మను. అయితే ఇప్పుడు నువ్వు ఇప్పుడు నేను చెప్పవలసిన నా ధర్మం నేను చేశాను, నా డ్యూటీ ఏదో, ఐ హావ్ డన్ మై డ్యూటీ. ఇప్పుడు చేస్తావా చేయదా చేయవన్నది నువ్వు నిర్ణయించుకో. నేను కాలుండే కాలస్వరూపంలో అందరినీ మింగేస్తాను. ఈ జీవకోటిని అందరినీ ఎవరిని ఏ రోజున తినేయాలి వాళ్ళందరినీ తినేస్తాను. వీళ్ళందరినీ మింగేస్తాను. ఈ భీష్ముడు ఎవడో, ఈ ద్రోణుడు ఎవడో, కర్ణుడు ఎవడో, వాళ్ళందరూ జీవకోటి వాళ్ళు. వాళ్ళు ఎందులో వాళ్ళు జీవకోటి వాళ్ళు. నువ్వు వాళ్ళని చంపినా చంపకపోయినా వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు నేనే మింగేస్తాను అర్జున. నేను కాలస్వరూపం. ఎవరికి ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇన్ ఓన్ సైన్ టైం. ఇప్పుడు వేళ మనం ఆరోగ్యంగా ఉన్నా రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు. ప్రతి మనిషికి ఈవేళ నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని గర్వం తెచ్చుకోకండి. కాలగర్భంలో ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. పాపం ఈ అమ్మాయి భర్త చూడండి, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మంచం పట్టలేదు, సహృదయం ఉంది, సద్బుద్ధి ఉంది అనేది ఉద్యోగం చేసుకుంటున్నారు. సడన్గా యాక్సిడెంట్లో పోయారు. అది కాలం యొక్క నిర్ణయం. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. నేను కాలస్వరూపుని. నీకు ఏ కాలంలో ఏది జరగాలో జరిగిపోతుంది. నీకు చావే కాదు, చావు సరే సరే, మిగతా విషయాలు కూడా. లోకంలో అనేక రకాల మాటలు వినవలసి వస్తూ ఉంటుంది. మనం అవన్నీ గాలి కొదిలేయటం. మాంగారి దగ్గర 100 ఎకరం తినేసి అల్లుడు చెబుతున్నాడు మొన్న భీమారావు నా దగ్గర. మా మాంగారికి నేను క్యారేజీ పంపించి ఉండను. ఓ సంవత్సరం క్యారేజీ పంపించిన మాట నిజమే. 100 ఎకరం తినేసానని చెప్పడేంటి? అంటే ఎప్పుడు కూడా మనం ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని ఎప్పుడు మాట్లాడకూడదు. తెలివైన వాళ్ళనే మాట్లాడాలి. తెలివైన వాళ్ళని మాట్లాడితే మనకు ప్రమాదం లేదు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని మాట్లాడుతాను అనుకోండి, వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోండి, వాళ్ళ చేతికి దొరికేస్తాం మనం. వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని నిర్ణయానికి వచ్చేస్తారు. వాళ్ళు ఎవరితోటి మాట్లాడినా వాళ్ళు తెలివి గల వాళ్ళు అనుకునే మనం మాట్లాడాలి. వాళ్ళకి తెలివితేటలు లేవనుకోండి, మనకు నష్టం లేదు. కానీ వాళ్ళు తెలివి తక్కువ మాట్లాడితే వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకోండి, మన బుర్రలో ఏముందాళ్ళు గ్రహించేస్తారు. వాళ్ళు ఏం చెప్పగలం? మీరు రాజగోపాలాచార్యులు ఎంతమంది ఉన్నారు? ఎవరితో మాట్లాడినా ఇది నేర్చుకోవాలి మనం. వాళ్ళు తెలియగల వాళ్ళనే మనం మాట్లాడాలి. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని మాట్లాడితే, వాళ్ళు తెలివైన వాళ్ళైతే తప్పనిసరిగా మనం ప్రమాదంలో పడతాం. పైగా మన పట్ల వాళ్ళకి సౌహృదయం, అంతకుముందు ఏదైనా సౌహృదయం ఉంటే అది కూడా పోతుంది. ఎక్కడున్నాం మనం? నిస్పృహగా అంటే నీకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ బ్రహ్మజ్ఞానికి నేను కష్టాలు అనిపిస్తున్నానని స్పృహే ఉండదు అసలు అడుగు. ఇది ఇక్కడ గొప్పతనం. చాలామంది చెబుతున్నారు బాధలు పడుతున్నామండి, ఇలాగండాలి ఏదో చెబుతా ఉంటారు కదా. ఇప్పుడు ఏదైనా మేము చాలా కష్టాలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం, ఏదో చెబుతా ఉంటారు కదా. అసలు బ్రహ్మజ్ఞానికి వాడికి కష్టం వచ్చినా మనం కష్టపడుతున్నామనే స్పృహ కూడా ఉండదు. ఇంకా నీకేం చెబుతాడు? అసలు స్పృహే ఉండదు. ఇంచేత స్పృహ ఉండదంటే, అందరికీ దేహం అంటే ఎక్కువ ఇష్టం. అందరికీ చాలా ఇష్టం అంటే దేహం అంటేనే ఏమో, అందరికీ ఇష్టపడిపోతారు దేహం అంటే. ఇప్పుడు మీ భర్త ఉన్నారనుకోండి, మీ భర్త అంటే మీకు ఇష్టమే, కానీ మీ భర్త కంటే మీ దేహం మీకు మరీ ఎక్కువ ఇష్టం. మీ భర్త లేకపోయినా మీకు పాయసం తాగొచ్చాం కదా, మీరు బూరెలు తినొచ్చాం కదా. అంటే మీ దేహం వల్ల, దేహం వల్ల చాలా భోగాలు అనిపిస్తారు. ఏంటది దేహం వల్ల భోగాలు అనిపించడం వల్ల, దేహం వల్ల కామం అనిపించడానికి అలవాటు పడటం వల్ల, ఆ దేహం అంటే కామవాసన నిలబడి ఉండటం వల్ల, కామం అంటే కోరిక, ఏదైనా కోరికే. ఆ కామవాసనలు దేహంలో ఉంటాయి కాబట్టి, ఆ దేహంలో ఉన్నప్పుడు ఆ కామవాసన నెరవేర్చుకోవచ్చాం కాబట్టి దేహం అంటే ఇష్టపడతారు. దేహం లేకపోతే కామవాసనలు ఎలా నెరవేరుతా? దేహం ఉండాలి కదా, దేహం ఉంటే కామవాసన నెరవేరుతాయి. అయితే కామవాసన నెరవేర్చుకున్నంత కాలం అహంకారం మమకారం మనల్ని విడిచిపెట్టి వెళ్ళదన్న సంగతి మనకు తెలియదు. నేనేవాడని ఇంటికాడ కూర్చుని మీద సాధన చేసిన అహంకారం అక్కడికి బయటకు వెళ్ళదు. ఇది రహస్యం. అంటే దేహంతో భోగాలు అనిపించాలి, దేహంతో కామవాసనలు మనం సాటిస్ఫై చేసుకోవాలి. ఆ దేహం అంటే మనిషి ఎందుకు ఇష్టపడతాడంటే, ఇప్పుడు మీ ఆయన అంటే మీకు ఇష్టమే, కానీ మీ ఆయన కంటే కూడా మీ దేహం అంటే మీకు బాగా ఇష్టం. ఎందుకంటే ఇష్టపడతారంటే, దేహం ఉంటే భోగం అనిపించవచ్చు. భోగం దేహం లేని వాడికి భోగం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే దేహం ఉంటే భోగాలు అనిపించవచ్చు అని దేహం అంటే అందరికీ ఇష్టపడి ఆ దేహ బుద్ధి పెంచుకుంటారు. అది కారణం. దీనికి లోపలన్న కామం కారణం, లోపలన్న భోగ ప్రవృత్తి. భోగం అనిపించాలనే ప్రవృత్తి, భోగం అనిపించాలంటే దేహం ఉండాలి. దేహం లేకపోతే భోగం అనిపించలేం, దేహం ఉండాలి. అంచేత ఆ దేహం మీద ఇష్టపడతాడు, దాని మీద మమకారం నిజం. ఆ దేహం మీద అంటే కామవాసనలు కొంతమందికి స్థూలంగా ఉంటాయి, కొంతమందికి సూక్ష్మంగా ఉంటాయి. అంటే కొన్ని వాసనలు మీ స్పృహలో తెలుస్తూ ఉంటాయి, మీ స్పృహలో తెలుస్తూ ఉంటాయి. మీలో ఉన్న మనలో ఉన్న కోరికలు కొన్ని మన స్పృహ తెలుస్తూ ఉంటాయి. కొన్ని కోరికలు ఉంటాయి, అది ఎంఆర్ఐ స్కానింగ్లో కానీ తెలియదు. కొన్ని రోగాలు ఎంఆర్ఐ స్కానింగ్లో కానీ తెలియదు మనకు. రోగం ఉన్నా తెలియదు. ఎక్కడన్నా చిన్న మచ్చ ఉన్నా స్కానింగ్ పట్టుకుంటుంది, ఎంఆర్ఐ పట్టుకుంటుంది. అలాగే కొన్ని కోరికలు మనకు తెలుస్తూ ఉంటాయి. కొన్ని కోరికలు మనలో చాలా అతి సెటిల్గా సూక్ష్మంగా ఉంటాయి. అది ఈ గురువు కూడా ఎంఆర్ఐ స్కానింగ్ లాంటివాడు. ఈ గురి ఏం చేస్తాడంటే, ఆ కోరికల ఆ వాసన మనలో ఉన్నట్టు మనకు తెలియవయ్యి, ఆయన ఏదో టైం తీసుకుని ఏదో అకేషన్ తీసుకుని ఆ హృదయంలో ఎక్కడో మారుమూరో దాక్కున్నటువంటి సూక్ష్మమైనటువంటి తలంపుల్ని మన సహస్రారాన్ని తీసుకొని చూపించి, అబ్బాయి నీలో ఇంకా ఈ బలహీనతలు ఉన్నాయి, ఈయన తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, నీ ప్రయత్నం మొదలుపెట్టు, ఈశ్వరుని యొక్క సహాయ సహకారములు అందుతాయి. ఈశ్వరుని యొక్క సహాయ సహకారాలు అందుతాయని మీరు చెబుతున్నారు, మరి మీ సహాయం ఎప్పుడైనా శిష్యుడు గురువుని అడిగాడు అనుకోండి, అప్పుడు అడిగి చెబుతాడంటే ఆయన సహాయం ఉన్నప్పుడు నా సహాయం ఉంటుందని ఏరే నీకు చెప్పక్కర్లేదు. ఆయన అనుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా ఉంటుంది, ఆయన దయతో పాటు నా దయ కూడా ఉంటుంది. అంచేదా ఒకసారి సహస్ర మనలో ఉన్న సూక్ష్మంగా ఉన్న అతి టెండెన్సీసు అది మంద కూడా పొరపాటు కాదు, అది సహస్రానికి వస్తేనే కానీ మనకు తెలియదు. అది సినిమా బొమ్మ ప్రొజెక్టర్లో ఉన్నప్పుడు ఆ బొమ్మ మనకు కనపడదు, తెర మీద వచ్చినప్పుడు పెద్దగా కనిపిస్తుంది. అలా నీ హృదయంలో కొన్ని వాసనలు దాక్కుని ఉంటాయి, అవి నీ సహస్రంలోకి వస్తేనే కానీ నీకు తెలియవు. అప్పుడు గురువు ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని కలుగుతాడు. నీ హృదయాన్ని కలిగినప్పుడు అట్టడుగునటువంటి నీకు తెలియనటువంటి తలంపులు నీకు వచ్చి ఉంటాయి. అప్పుడు ఈ తలంపు కూడా నీకు ఉన్నట్టు తెలుసుకుని దాన్ని తొలగించుకోవడానికి నువ్వు సాధన మొదలు పెడతావు. నీకు రోగం ఉందని తెలిస్తే ఆ రోగంలోంచి నువ్వు బయటపడటానికి ప్రయత్నం చేస్తావు, కానీ అసలు రోగమే లేనప్పుడు, రోగం లేనప్పుడు, నువ్వు రోగం ఉన్నప్పుడు కూడా లేదనుకుంటే నువ్వు ప్రమాదంలో పడతావు. అంచేలా నీకు ఆ సూక్ష్మమైనటువంటి కోరికల్ని నీ మెదడులోకి తీసుకొచ్చి అవి నీకు ఉన్నాయని చెప్పి వాటిలోంచి నీ విడుదల పొందటానికి నీకు సహాయ సహకారములు అందించేవాడే గురువు, వాడే నారాయణుడు, వాడే నారాయణుడు. నిర్మమహ అంటే దేహం మీద అందరికీ, ఆ దేహం అంటే అందరికీ ఇష్టానికి కారణం భోగవాసన. కానీ మనిషి అనిపించే ప్రతి భోగం కూడా రాబోయే జన్మలో రోగాల కింద మారిపోతాయి. మనిషి అనిపించే భోగాలన్నీ కూడా రాబోయే జన్మలో రోగాల కింద మారిపోతాయి, అన్ని రోగాల కింద మారిపోతాయి. రోగాలంటూ ప్రత్యేకంగా ఏమి లేవు, మానవుడు అనుభవించే భోగాలే రోగాల కింద మారుతాయి. ఇక్కడ వీడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, అక్కడ నీకు దేహం మీద మమకారానికి ఎందుకు దేహం మీద మమకారం వస్తుంది, దేహం మీద నేననే తలంపు నీకు ఎందుకు వస్తుంది, ఇదంతా ఈ చెత్త అంతా మనస్సులో ఉంది. మానసం తుకిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్యవాత్. ఇది నువ్వు ధ్యానం చేస్తే మనస్తోడు చేస్తున్నావు, జపం చేస్తే మనస్తోడు చేస్తున్నావు, విచారణ చేస్తే మనస్తోడు చేస్తున్నావు. మానసం తుకిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్యవాత్. ఈ జపధ్యానములు విచారణలో యజ్ఞ తపస్సులు దేనితో చేస్తున్నావు, అది ఉందనుకుంటున్నావు నువ్వు, అసలు నిజంగా ఉందా లేదని విచారణ ప్రారంభిస్తే లేనిది లేకుండా పోతుంది. ఇదే జ్ఞాన మార్గము, ఇదే విచారణ మార్గము, ఇదే రమణ మార్గము. మానసం తుక్యం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్యవాత్. మనస్సు అనేది నిజంగా లేదు, కానీ ఉందని నీకు అనిపిస్తుంది. ఉందనే అంటే వాసన యొక్క సమూహం, అంటే కొన్ని గడ్డి పరకలు కలిపితే కొంచెం గడ్డి తాడు అవుతుంది. అలాగే నీకున్న వాసనల సమూహమే మనసు కింద పేరుకున్నట్టు అనిపిస్తుంది. మనసు కింద పేరుకున్న మంచిగడ్డను తీసుకెళ్లి నీటిలో పడాలి. మంచిగడ్డను తీసుకెళ్లి నీటిలో పడేస్తే ఏమవుతుంది, నీరైపోతుంది. ఏమైపోతుంది, ఈ మనస్సు అనేది ఉడికది గడ్డ కింద కట్టింది నీకు, దాన్ని విచారణ చేయి. విచారణ చేస్తే చైతన్యంలో కలిసిపోతుంది, అది లేనే లేదని నీకు తెలుస్తుంది. అది ఏంటది, లేనే లేదని తెలుస్తుంది. అప్పుడు నువ్వు సముద్రంతో సమానమైపోతావు. అది కూడా మీకు ఆ శ్లోకం కూడా చదివి వినిపించేసి ముగించేస్తాను. జ్ఞాని సముద్రం లాంటి వాడు, మహాసముద్రం, చలనం లేనివాడు, అచలుడు. సముద్రం నదుల చేత చుట్టబడి ఉంటుంది. కృష్ణానది ఎల్లో పక్కన కలుస్తుంది, గోదావరి నది ఎల్లో పక్కన కలుస్తుంది సముద్రంలో. సముద్రం నదుల చేత చుట్టబడి ఉంటుంది. వాల్మీకి అన్నాడు రాముడు సత్పురుషుల చేత చుట్టబడి ఉంటాడని.
ఏమి లాంగ్వేజ్ రాస్తాడండి రాముడు! రాముడు సత్పురుషుడు. ఇక్కడ గీతలో చెప్పిన సముద్రం కూడా ఎత్తలేదు. రాముడు సత్పురుషుల చేత చుట్టబడి ఉంటాడని. ఎడు చూసినా కూడా సత్పురుషులే ఉంటారని. ఎవరు కూడా? రాముడు కూడా. రాముడు సత్పురుషుల చేత చుట్టబడి ఉంటాడు. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే సముద్రం నదుల చేత చుట్టబడి ఉంటుంది. సత్పురుషుల చేత చుట్టబడిన వాడికి ఇంకా దురాలోచన ఏముంటుంది? రాముడు దేవుడు కాదా అవునా కాదా వదిలేయండి. దేవుడు అవునా కాదా వదిలేయండి. అసలు వాడు సత్పురుషుల చేత చుట్టబడి ఉంటాడు. వాడికి ఇంకా చెడ్డాలోచన వచ్చే అవకాశమే లేదు. చెడు చలంపలు వచ్చే అవకాశం లేదు. ఏ దిక్కులోకి చూసినా, ఏ వైపు చూసినా పవిత్రమైన ఆలోచనలే. వాడిని ఉద్ధరించే తలంపులు వస్తాయి కానీ చెడు తలంపులు వచ్చే అవకాశం లేదు. వాడు దేవుడు కాకపోయినా, రాముడు దేవుడు కాదనుకోండి, కానీ సత్పురుషుల చేత చుట్టబడి ఉంటాడు. వాడికి ఇంకా దురాలోచనకు అవకాశం లేదు. సముద్రం నదుల చేత చుట్టబడి ఉంటుంది. సముద్రంలో ఎంత నీరున్నా నీరు చలనం లేకుండా స్థిరంగా ఎలా ఉంటుందో, అన్ని పరిస్థితుల మధ్యన చెడ్డ ప్రారంభం మంచి ప్రారంభం అన్ని పరిస్థితుల్లో మధ్యలో కూడా జ్ఞాని కూడా సముద్రంలో సముద్రం ఉన్నట్టే స్థిరంగా చలనం స్థిరంగా. ఆ సముద్రం ఎంత స్థిరంగా ఉందో, నదులు వచ్చి సముద్రంలో పడిపోతున్నప్పటికీ వేసవికాలంలో నదులు ఎండిపోయి సముద్రంలోకి వెళ్ళపోయినా దానికి గాంభీర్యానికి అడ్డు లేదు. ఎవరి గాంభీర్యానికి? ఎవరికి? సముద్రం యొక్క గాంభీర్యానికి అడ్డు లేదు. అలాగే వానర సైన్యం అంతా రాముడిని విడిచిపెట్టి వెళ్ళిన రాముడి యొక్క ధైర్యానికి భంగము లేదు. ఈ నదుల్లో నీరు తగ్గిపోతుంది వేసవికాలంలో. సముద్రం యొక్క నీరు తగ్గదు, సముద్రం యొక్క గాంభీర్యం తగ్గదు. అలాగే జ్ఞానికి కూడా వాడికి వచ్చి ఆడు భోగాలు వచ్చి నెత్తి మీద పడినా జ్ఞానికి భోగాలు అసలు రాకపోయినా వాడి శాంతికి కానీ లోపల వాడు అనిపిస్తున్నటువంటి బ్రహ్మానందానికి ఎటు భంగం లేదు. సముద్రంలో నీరుకి భంగం లేనట్టే. ఈ నేను నాదనే తలంపులు ఎక్కడున్నాయి? నీకు మనస్సు అనేది నాకు తలంపుల సమూహం. ఈ నేననే తలంపు అన్ని తలంపుల్లోనూ అడుగునున్న తలంపు. బాగా అట్టడుగునున్న తలంపు మనస్సు తలంపుల సమూహం. అన్ని అట్టడుగునే బాగా కింద తలంపు నేననే తలంపు. ఆ నేననే తలంపు పోతే మిగతా తలంపులకు ఆధారం పోతుంది. ఆధారం పోయాక అవి కూడా పోతాయి. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? నీకు లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? లోపల నుంచే వస్తుంది. ఈ జ్ఞాన సముద్రం ఈ ఉప్పు సముద్రం కాదు. ఈ జ్ఞాన సముద్రం ఈ శాంతి సముద్రం నీ హృదయంలో ఎక్కడుందో ఈ నేననే తలంపు ఊరికి ఊరికి బుడక్కింద వస్తాను నీకు. ఈ నేననే తలంపును లోపలకు పంపగలిగితే బుడగ సముద్రంలో ఎలా కలిసిపోతుందో, బుడగ సముద్రంలో కలిసిపోతే బుడగ పోదు సముద్రం అవుతుంది. అలాగే ఈ నేననే తలంపు తన మూలంలోకి వెళ్ళేటప్పటిక శాంతి సముద్రంలో శాంతి సాగరంలో ఇది బుడగ కరిగిపోతే నువ్వు పోతానంటావేమో పోతావేమో నీకు భయం వేస్తుంది. నువ్వు భయం అయ్యొద్దాను, నువ్వేం పోవు, సముద్రం అవుతావు. ఏ సముద్రం? శాంతి సముద్రం అవుతావు. దీన్ని అరవింద్ ఘోష్ గారు ఆ ది లైఫ్ డివైన్లో ఆ శాంతి సామ్రాజ్యానికి అధిపతి అయిన వాడు ఎలా ఉంటాడు? ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద. అంటే ప్రపంచంలో ఎన్ని సముద్రాలు ఉన్నాయో, బంగాళాఖాతం, అరేబియా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఎన్ని సముద్రాలు ఉన్నాయో ఆ సముద్రాల్లో ఎంత నీరుందో అంత శాంతిని అనుభవంలోకి వస్తుంది. ఆ బ్రహ్మస్థితి నీకు కలిగినప్పుడు అంత పరమానందాన్ని అనుభవిస్తావు. అప్పుడు నీ మనసుని ఎక్కడికన్నా కదలము, నా కదలదని మనస్సు అనేక తలంపుల యొక్క మూట. అందులో అన్ని తలంపుల్లోకి మొదటి తలంపు నేననే తలంపు. నేననే తలంపు ఉన్నప్పుడు నాదనే తలంపు ఉంటుంది, కానీ నేననే తలంపు లేనప్పుడు నాదనే తలంపు ఉండదు. ఆ నేననే తలంపు నీకు ఎక్కడి నుంచే వస్తుంది? నీ ఆనంద సముద్రం నుంచి అది వస్తుంది. అది నీ హృదయంలో ఉంది, నీ ఆధ్యాత్మిక హృదయంలో ఉంది. ఈ నేననే తలంపు దాని పుట్టింటికి కనుక నువ్వు పంప, అది ఎక్కడి నుంచే హృదయం నుంచి వస్తుందో ఆ సముద్రాన్ని ఇది చూసిన వెంటనే ఈ బుడగిళ్ళు అందులో కరిగిపోతుంది. కరిగిపోయేది పోదు, సముద్రం అవుతుంది. అప్పుడు నువ్వు శాంతి సామ్రాజ్యానికి అధిపతి అవుతావు. అసలు నేననే తలంపులో ఇతర తలంపులు వస్తాండి, అన్ని కలుపుకుని నువ్వు మనస్సు అనుకుంటున్నావు. మానసం తుకిం మార్గనే కృతే, అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మనస్సు అనేది లేదని నీకు అర్థమైనప్పుడు, అసలు నువ్వు నో మైండ్ స్టేట్కి వెళ్ళినప్పుడు, నువ్వు అమనస్క స్థితికి వెళ్ళినప్పుడు, మనస్సు ఉందని నువ్వు అనుకుంటున్నావు, మనస్సు లేదని నీ మనస్సు అసలు నీకు లేదని, ఏ మనస్సు అయితే నిన్ను పీడిస్తుందో అది లేదనే విషయం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఉన్నది జ్ఞానం, ఉన్నది శాంతి, ఇంకా క్షోభ కరిగిపోతుంది. నువ్వు ఏ శాంతి కోసం, ఏ జ్ఞానం కోసం నువ్వు వెతుక్కుంటున్నావో ఆ శాంతి సాగరం, ఆ జ్ఞాన సాగరం, ఆ కాంతి సాగరం నీ హృదయంలో ఉంది. హృదయంలో ఉన్న బంగారాన్ని వెతుక్కోవడం మానేసి ఏదో అక్కడికిక్కడికి పరిగెడుతూ, హృదయంలో ఉన్న బంగారాన్ని వదిలేసి రోడ్ల మీద తిరిగే గాజు పెంకలు వెతుక్కుంటున్నారు సాధకులందరూ. ఏం చేద్దాం, మన బంగారం అనేది మన హృదయంలో ఉందని తెలియక రోడ్ల మీద తిరిగి పెంకు మొక్కలు, గాజు పెంకులు వెతుక్కుని తిరుగుతున్నాం. అది దా సాధన పేరు మీద. ఇవన్నీ నువ్వు వెతికే వస్తువు, నువ్వు పొందే వస్తువు, ఏ వస్తువు కోసం అయితే నువ్వు అన్వేషణ చేస్తున్నావో అది నీ హృదయంలో ఉందని తెలియక ఎక్కడో ఉందనికి ఎక్కడో తిరుగుతున్నావు. ఇదంతా ఈ గాలిడి అంతా నీ మనసు చేస్తాను. ఆ మనస్సు నశించే వరకు నీకు ఈ వాండరింగ్ తప్పదు. నువ్వు నో మైండ్ స్టేట్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. దానికి గురువు అనుగ్రహం ఉండాలి. దానికి గురువు అనుగ్రహం ఉండాలి. శారీరక స్పృహ లేని వాడికి, నాకు దేహం ఉందన్న సంగతి తలంపి లేని వాడికి ప్రారంభం ఏమిటి అంటున్నాడు భగవంతుడు. తలకాయ లేని వాడికి తలకాయ పోటీ ఏంటి? తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటీ, కానీ తలకాయ లేని వాడికి తలకాయ పోటీ ఏంటి? నాకు దేహం ఉందనే తలంపు లేని వాడికి, నాకు దేహం ఉందనే స్పృహ లేని వాడికి ప్రారంభం ఏంటి? ఆ దేహం ప్రారంభం అనిపిస్తారు, దేహమే లేని వాడికి ఇంకా ప్రారంభం ఏంటి? అసలు దేహం ఉండగా దేహం లేని స్థితి పొందిన వాడికి ప్రారంభం ఏముంది? అంచేత నువ్వు నీకు ఎంతకాలమైతే లోపల భోగవాంఛ ఉందో, ఎంతకాలమైతే నీకు తెలియకుండా లోపల కామవాసనలు ఉన్నాయో, అంతకాలం కూడా నువ్వు శరీరం మీద మమకారం పోగొట్టుకోవాలని అనుకున్నా పోగొట్టుకోవడం సాధ్యం కాదు. లోపల నీకున్నటువంటి భోగవాంఛ పోనివ్వదది. అంటే ఎవరు చేయలేదు ఈ భోగవాంఛ, ఆ శరీరం మీద ఉన్న మమకారం బయటికి వెళ్ళనివ్వదాను. ఇంకా శరీరం ఉన్నవాడికి భోగం కాదు, శరీరం లేనివాడికి భోగం ఏంటండి? అంటే శరీరానికి చావు వస్తే ఎందుకు భయపడతాడంటే భోగాలు పోతాయి మనం. ఏదో ఉంటే ఆ గడ్డి ఈ గడ్డి తినవచ్చు కదా, ఏదో గడ్డి తింటా ఉండొచ్చు కదా. మనకి లోపల నుంచి శాంతి అందటం లేదు, లోపల నుంచి సుఖం అందటం లేదు, లోపల నుంచి ఆనందం అందటం లేదు. ఇంక ఇంద్రియాల మీద ఆధారపడి ఏదో పొందుతూ ఉంటారు. ఏం చేస్తాం మరి, దానికి పోయి దీనికి పోయి ఎంతకాలం ఉంటాం? లోపల సుఖం అందటం లేదు, ఇంకా లోపల శాంతి అందటం లేదు, లోపల ఆనందం అందటం లేదు, సజ్జన సహవాసం లేదు. రాముడి చేత పోని పరి రాముడు చెప్పినట్టే ఆయన సజ్జనుల చేత చుట్టుబడి ఉన్నట్టు మనకి ఆ సజ్జన సాంగత్యం కూడా లేదు. ఇంకా పొట్ట మీద ఆధారపడి ఉండాలి, ఆ మేత ఏ మాత తిని ఇంకా ఏదో గడ్డి తినటం, అక్కడి నుంచి సంతోషించడం, అక్కడి నుంచి మరుసటి రోజులు. అసలు మనం తినేటప్పుడు ఇదంతా ఏదో రోజున బయటికి వెళ్ళిపోవాలని స్పృహ కూడా మనకు లేదంటది. మోక్షం వదిలేయండి, మోక్షము జ్ఞానము శాంతి వదిలేయండి. మనం ఏదో తింటున్నాం, నోరు తింటుంది, ఏంటి తరా తినేస్తాం, ఈ బయటికి వెళ్ళాలి, ఏదో రోజున బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుందని కూడా మనకు తెలియటున్నారు. టెక్నాలజీ ఏం చేస్తుంది, సైన్స్ ఏం చేస్తుంది? పూర్వం ఒంటిది బండి కూడా వెళ్ళేవారు, ఇప్పుడు విమానాల మీద తీసుకెళ్తున్నారు. టెక్నాలజీ అంటే నీకు బాహ్యంగా కొంత కంఫర్ట్ తీసొస్తుంది శరీరానికి. అంతే అసలు నోడుతోడు తినేది ఏదో రోజున బయటికి వెళ్ళాలనే స్పోక్ లేకుండా తినేస్తున్నాం మనం. మోక్షం మాట వదిలేయండి. నియమములన్నింటిలోకి ఆహార నియమం ముఖ్యమైనదని లేనేమన్నా పుస్తకంలో ఒక వాక్యం ఉంది, అది వదిలేయండి, అది కూడా వదిలేయండి. అసలు మనం ఏదో తింటున్నాం, ఆ తినేది లోపలికి వెళ్ళి బయటికి రావాలని స్పృహ లేకపోవటం ఇంకెక్కువ తినేస్తున్నాం. ఇదంతా బయటికి రావటం ఎలాగా? అక్కడి నుంచి కడుపు నొప్పు లేకపోతే ఎనిమాలో మీరు మోక్ష చింతను వదిలేయండి. అసలు మనం ఏదైనా తినేటప్పుడు ఇది ఒకటే, ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడోకప్పుడు బయటికి రావాలని. బయటికి రాకుండా పొట్టలు ఎలా ఉండిపోతున్నది? ఆ ఒక్క వాక్యం కనుక మీకు జ్ఞాపకం ఉంటే తిండికాడ జాగ్రత్తగా ఉంటాం. చాందోగ్య ఉపనిషత్తులు ఏం చెప్పాడంటే, మీరు తిండంటే మన చెవులతోటి వినేది కూడా తిండే, మనం మంచి విషయాలే వినాలి, అది కూడా ఫుడ్డే. కళ్ళతోటి చూసినప్పుడు మంచి విషయాలు చూడాలి, చెవులతోటి వినేటప్పుడు మంచి విషయాలు చూడాలి, కళ్ళతోటి చూసేటప్పుడు మంచి విషయాలు చూడాలి, నోటితోటి మాట్లాడేప్పుడు మంచి విషయాలు మాట్లాడాలి. మనం నోటి లోపలికి వెళ్ళేది బాగుందో లేదో చూసుకుంటున్నాం, కానీ నోటి నుంచి బయటకు వచ్చే చూసుకోవటం లేదు. మనం ఏదైనా తినేటప్పుడు ఇది బాగుందా లేదా అని చూసుకుంటాం లోపలికి వెళ్ళేదాన్ని, లోపల నుంచి బయటకు వచ్చి మాటలు ఎలా ఉన్నాయో తెలియటం లేదు మనకు. బయట నుంచి లోపలికి వెళ్ళేదాన్ని చూసుకుంటున్నాం, ఈగల వాళ్ళని దొంగల వాళ్ళని అని. కానీ లోపల నుంచి బయటకు వచ్చే మాటల మీద అసలు అబ్జర్వేషన్ లేదు మనకి. అంటే తిండి తినేటప్పుడు ఒకే వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఉపనిషత్తుల మాటలు డాక్టర్ల మాటలు వదిలేయండి. ఈ మనం తిన్నది ఏదో రోజున బయటికి రావాలి, అది గుర్తుపెట్టుకుంటే తిండి కాడ మనం జాగ్రత్తగా ఉంటాం. నేను 10 సంవత్సరాలు అయింది ఉప్మా తిని. మొన్న మా ఇంటికాడ కొంచెం ఉప్మా చేశారు, ఉడిక పెట్టారు మధ్యాహ్నం, ఉడికి యాదారాత్రి నుంచే తిన్నాను. అందులో నూనె ఉంటుంది, నేను ఉప్మా తిన్నాం, ఆశ్చర్యం తిన్న గంటలో పట్టేసింది. ఎంత కంఠం ఎలా పట్టేసిందంటే, ఆ రోజున మంచినీళ్ళు దిగటం కూడా కష్టమైంది నాకు. చిన్న ఉపమా అంత ఇంత శిక్ష చూస్తే పెద్దది. వారం రోజులు పట్టేసింది, ఇవాళ కొంచెం క్లియర్ అవుతుంది. చిన్న ఉపమా అంత అంటే ఇంతే, ఎక్కువ తినలేదు ఇంతే. అసలు ఉపమా తిన్నాను 10 ఏళ్ళు అయిందా, పడదని నాకు తెలుసు. మరి పడదని నువ్వు ఎందుకు తినవో తెలిసినప్పుడు ఎందుకు తిన్నావు? ఆ టైంలో మాయ కమ్మేస్తుంది. ఉపమా పడదని నాకు తెలుసు, నేను ఎక్కడ ఉపమా తిన్నావు, మరి పడదని నీకు ఎందుకు? అంటే ఆ టైంలో నువ్వు శారీరకంగా ఏదైనా బాధ అనుభవించవలసిన యోగం ఉంటే నీకు పడదన్న విషయం దాన్ని మరుగుని పెడతాడు ఎవడో కృష్ణుడు. నా మాయని ఎవడో జయించలేడని చెప్పడానికి కారణం అది. అంటే నీకు తెలుసున్న విషయం నీకు తెలియకుండా ఆపు చేస్తాడు ఆ గంట చెప్పు. నీకు ఆ విషయం తెలుసు కానీ అది మర్చిపోయేలా చేస్తాడు ఆ క్షణం. ఏ క్షణం? నువ్వు శారీరకంగా ఏదైనా బాధపడవలసి ఉంటుంది. చిన్నది ఎంత ఉపమా, వారం రోజులు పనిష్మెంట్ దీనికి. సోరుతులొట్టు నిన్న ఇంకా బలంగా ఉండదు. ఎందుకంటే పోడూరు ఎందుకు వెళ్తారండి? పోడూరు వెళ్ళి ఈ గొంతుకు చోటు ఏం చెబుతారు? ఇని వాళ్ళకి కూడా సరిగ్గా ఉండదు కదా. పోనీ చెప్పలేకపోతే చూసి వచ్చేస్తాం. 10 నిమిషాలు కూర్చొని వచ్చేయచ్చాం. ఇలా కృష్ణవేణి కూడా రాగానే అదే అంది, మీరు ఒకసారి 10 అరగంట గంట కూర్చుని వెళ్ళిపోవచ్చు, తీరా వచ్చారు కదా, మేము చెప్పక్కర్లేదను. చూద్దాం నా డ్యూటీ అది, గొంతుకి ఎలా చేస్తే చెబుదాం లేకపోతే వదిలేద్దాం. ఇంకా ముగించేస్తున్నాం. అంచేత నీకు శరీరమే, ఆ శరీరం ఉందనే స్పృహ లేని వాడికి, శరీరం ఉందనే జాస లేని వాడికి ప్రారంభం ఏంటి అసలు? నువ్వు ఆ స్థితికి అది నిస్పృహ. అది ఏంటది నిస్పృహ అంటే? నీకు శరీరం ఉందని జాస కూడా నీకు ఉండదు. యాంత్రికంగా స్నానం చేస్తూ ఉంటావు, యాంత్రికంగా ఏదో టైం కొంత తింటూ ఉంటావు, అంతేకాని నాకు శరీరం ఉందని దేహబుద్ధి నీకే ఉండదు. అది ఊరికే యాంత్రికంగా నేను దేహాన్ని అనుకోను, నాకు దేహం ఉందనుకుంటావు అంతే. నేను దేహాన్ని అనుకోవటం వేరు, నాకు దేహం ఉందనుకోవటం వేరు. నాకు నాకు చొక్కా ఉందనుకోవటం వేరు, నేను ఈ చొక్కాయని అనుకోవటం వేరు. ఈ చొక్కాయి నేనే అనుకోవటం వేరు, నాకు చొక్కా ఉందనుకోవటం వేరు. నేను దేహాన్ని అనుకోవటం వేరు, నాకు దేహం ఉందనుకోవటం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. అంచేత అసలు స్పృహే లేని వాడికి ఇది, ఆ దేహం ఉందనే స్పృహే లేని వాడికి వాడిని శాంతిని పొందుతాడు. అంటే ఒకవేళ చెడ్డ ప్రారంభం వెంటాడుతున్న దేహమే, మంచి ప్రారంభం అంటే వాడు ఆ దేహాన్ని ఒకవేళ పుణ్య ప్రారంభం వెంటాడుతున్నా వాడికి పొంగిపోవటం అంటూ ఉండదు, అది దాంతో అవసరం లేదు వాడికి. అలాగే చెడ్డ ప్రారంభం అనిపిస్తున్నా దానివల్ల వాడికి వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్ ఏమీ లేదు, మనసులో దాని తాలూకు వికారం రాదు, వాడికి కుంగిపోవటం లేదు, పొంగిపోవటం లేదు. వేసవకాలం సముద్రం కుంగిపోదు, వర్షాకాలం పొంగిపోదు, అన్ని కాలాల్లోనే సమానంగా ఉంటుంది. అలాగే మహాజ్ఞాని కూడా వాడి దేహాన్ని చెడ్డ ప్రారంభం వెంటాడుతున్నా మంచి ప్రారంభం వెంటాడుతున్నా వాడి చలనం లేకుండా వాడు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉంటాడు. కానీ వాడు ఏ ప్రారంభానికి అటు ఇటు కొట్టుకుపోడు. మంచి ప్రారంభం వస్తే ఒక రకంగా, చెడ్డ ప్రారంభం వస్తే ఒక రకంగా ఉండడు. వాడు సముద్రంతో సమానం. ఇది ముగించేస్తాం, ఇది ఒకటే చెప్పి తొందరగా వెళుతున్నాం. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపక ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయహం ప్రవిశంతి సర్వే శాంతి మాపురోతి నా కామకామే. ఇక్కడ ఏమంటున్నాడంటే సముద్రం జలంతో నింపబడి ఉంటుంది. సముద్రం జలం చేత నింపబడి ఉంటుంది. సముద్రం ఎలా నింపబడి ఉంటుంది? సముద్రం జలం చేత నింపబడి ఉంటుంది. ఎలా ఉంటుంది? అచలంగా ఉంటుంది, ఏం వికారం లేకుండా ఉంటుంది. సముద్రం నిండా జలం ఉంటుంది, జలం చేత నింపబడి ఉంటుంది, వికారం లేకుండా ఉంటుంది. వికారం వర్షాకాలం నదులు వచ్చి పొంగి పొంగి నదులు ఎదురు పొంగిపోయి సముద్రంలో పడుతున్నప్పటికీ దానికి ఏం ఉద్రేకం లేదు, వికారం లేదు. వేసవకాలంలో నదులు ఎండిపోయి ఒక్క నది కూడా సముద్రంలోకి వెళ్లకుండా ఆగిపోయినా అప్పుడు దానికి వికారం లేదు. దానికి వర్షాకాలం పొంగిపోవటం లేదు, వేసవకాలం వికారం లేదు. అసలు నువ్వు పొంగిపోవటం కూడా ఒక రకమైన వికారమే. మీ ప్రారంభం బాగుందనుకోండి, మీరు అనుకున్న పనులన్నీ కూడా అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మీకు ఏదైనా సంతోషం వస్తుంది అనుకోండి, అది సంతోషం కాదు, ఒక రకమైన వికారం అది. ఒక అర్థం మీరు సంతోషం కానీ తీసుకుంటే కాల ప్రవాహంలో ఏదో రోజు నీ ప్రెజర్ అంతా పెయిన్ కింద మారిపోతుంది. ఒకవేళ ఈ బయట గొడవలను బట్టి మీకు పరిస్థితులు బాగుండి, మా పరిస్థితులు చాలా బాగున్నాయి అని అనుకుని మీరు సంతోషం కాల సంతోషంలో పొంగిపోతుంటే మీ పొంగటం ఎంతోసేపు ఆగదు. మీ ప్రెజర్ అంతా ఏదో రోజున పెయిన్ కింద మారిపోయే రోజు సమీపంలో ఉంది. ఎంతకి అయ్యా ఇవన్నీ ఎల్లర మాట్లాడినని బైబిల్లో ఏమని చెప్తాడంటే ఎల్లర మాట్లాడినా ఎందుకు? నువ్వు బ్రాహ్మణ స్థితిని పొందటానికి ప్రయత్నం చెయ్యవు. నీ హృదయంలో ఒక స్వర్గరాజ్యం ఉంది, చెంగడం అపయోగించి విచ్చు. ఎక్కడో స్వర్గరాజ్యం లేదు, నీ హృదయంలోనే స్వర్గరాజ్యం ఉంది. ఆ స్వర్గరాజ్యాన్ని పొందటానికి ప్రయత్నం చెయ్యి. ఒక నాలుగు వాళ్ళకి సరిపడి దుఃఖం నీలో ఉన్నప్పటికీ, నాలుగు వాళ్ళకి సరిపడి దుఃఖం రావటానికి నెత్తి మీద పట్టడానికి రెడీగా ఉన్నప్పటికీ ఆ దుఃఖం అంతా పోయి నీకు సుఖంగా మారిపోతుంది. స్వర్గరాజ్యం యొక్క వైభవం అటువంటిది అన్నాడు బైబిల్లో యేసు. ఎందుకు వచ్చింది అల్లర మాటలని నీకు? ఎందుకు వచ్చిన ఈ మాటలు, ఈ పురాణం మాటలు నీకు? నీ హృదయంలో ఒక స్వర్గరాజ్యం ఉంది, ఆ స్వర్గరాజ్యంలో ప్రవేశించినవు. ఆ స్వర్గరాజ్యంలో నువ్వు ప్రవేశించే నీకు నాలుగు వాళ్ళు సరిపడి దుఃఖం ఉన్నప్పటికీ ఆ నాలుగు వాళ్ళు కూడా శాంతిగా సుఖంగా ఆనందం కింద మారిపోయి నిన్ను వరిస్తుంది. స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉంది, బయటికి ఎక్కడ తిరుగుతావు? ది తెంగడం అవివే నీ విచ్చనీయో. ఎందుకు ఎల్లర మాట్లాడినే? ఒకవేళ నీకు చెడ్డ ప్రారంభం అంతా చుట్టబడి ఉన్నా, ఆ చెడ్డ ప్రారంభం వాళ్ల తరపడి ఉన్నా, ఒకవాడు కాదు నాలుగు వాళ్ల తరపడి చెడ్డ ప్రారంభం ఉన్నప్పటికీ ఆ చెడ్డంతా నువ్వు ఎప్పుడైతే స్వర్గరాజ్యంలో ప్రవేశించావో అది ఈశ్వరుని ఆజ్ఞ. ఆ నాలుగు వాళ్ళ దుఃఖం కొండకుండా నాలుగు వాళ్ళ సుఖం కింద మారిపోయి అది ట్రాన్స్ఫర్ అయిపోయి చెడ్డంతా మంచి కింద ట్రాన్స్ఫర్ అయిపోయి నీకు వచ్చి వారిస్తుంది అన్నాడు బైబిల్లో. కానీ ఇక్కడ నువ్వు స్వర్గరాజ్యం పొందాలి. ఆ నాలుగు వాళ్ళ దుఃఖాన్ని నాలుగు వాళ్ళ ఆ నాలుగు వాళ్ళు ఉన్న దుఃఖాన్ని నాలుగు వాళ్ళు ఉన్న చెడ్డను చూసి నువ్వు కంగారు పడకు. నీకు నువ్వు స్వర్గరాజ్యంలో ప్రవేశించు, దాని అంత సుఖం కింద ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అది జ్ఞానం యొక్క వైభవం. అంచేత మీకు ఎప్పుడన్నా సంతోషం వస్తుంది నిజం అనుకోకుండా అది ఒక వికారం. మీకు ఏదైనా ఎప్పుడన్నా పెయిన్ వస్తుంది నిజం అనుకోకుండా అది కూడా వికారం. మరి ఏది జ్ఞానం? సముద్రం లేకుండా సముద్రం నీరు చేత నింపబడి ఉంటుంది, చలనం లేకుండా ఉంటుంది. అలాగే నువ్వు శాంతితోటి జ్ఞానంతో సముద్రం లేక నింపబడి ఉన్నప్పుడు నీ ప్రారంభం ఏంటి? ఎలా ఉంటే ఏముంది? చెడ్డగా ఉంది, చెడ్డగా ఉంటే ఏముంది, మంచిగా ఉంటే ఉంది, అదంతా ద్వైతం గొడవలయ్యని, అన్నీ ద్వైతం గొడవలయ్యని. ఇది ఇక్కడ అమృతానుభవం గురించి చెబుతున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? అమృతానుభవం గురించి చెబుతున్నాడు ఇక్కడ. అంచేది నీకు నదులని ఎన్ని పొంగి పొంగి మీద పడుతున్నప్పటికీ ఏమీ దానికి వికారం ఉండదు. ఒకవేళ ఇప్పుడు జనక మహారాజు మహాజ్ఞాని అయితే ఆయన అనేక భోగాలు వచ్చి ఆయన నెత్తి మీద పడ్డాయి. ఎవరి? జనక మహారాజు యొక్క నెత్తి మీద. వాడికి ఏమి ఈ భోగాలు వాడడానికి ఏమి సంతోషం రాలేదు. ఇంచేత ఈ భోగాల వల్ల మీకు ఏదైనా భోగం వచ్చింది అనుకోండి సంతోషం వస్తుంది. ఈ బాగా ఇక్కడ అర్థం చేసుకోండి. మీకు ఏదైనా అనుకున్న కోరిక నెరవేరింది అనుకోండి మీకు సంతోషం వస్తుంది. మీకు ఏదైనా భోగం వచ్చింది అనుకోండి అప్పుడు ఏమొస్తుంది? మీకు సంతోషం వస్తుంది. అలాగే ఒక మహాజ్ఞానికి ఒకవేళ భోగాలు ఇచ్చి మీద పడినా వాడికి దానివల్ల సంతోషం రాదు, వాడి దానివల్ల సంతోషం రాదు. అదేమి వాడి వికారం పెట్టదు, వాడిని వికారం పెట్టదు. వాడికి కామం కావాలనుకున్న వాడికి భోగం వచ్చినప్పుడు సంతోషం వస్తుంది, కానీ కామ ప్రవృత్తి లేని వాడికి భోగాలు వచ్చి నెత్తి మీద పడుతున్నప్పటికీ, వేసవకాలం నదులు లేనప్పుడు కూడా, నదుల్లో నీళ్ళు లేనప్పుడు కూడా సముద్రం వికారం లేకుండా ఎలా ఉంటుందో, వస్తున్నప్పుడు కూడా వికారం లేకుండా, నీరు వచ్చినప్పుడు కూడా వికారం లేకుండా ఉంటుందో, అలాగే జ్ఞాని మీద భోగాలు పడుతున్నప్పటికీ, ఒకవేళ భోగాలు లేనప్పటికీ ఈ భోగాలతో సంబంధం లేకుండా సముద్రంలో నీరు ఎంత, సముద్రంలో నీరు ఎలా స్థిరంగా ఉంటుందో, ఎలా చెప్పడం లేకుండా, ఆ జ్ఞాని యొక్క శాంతి, జ్ఞాని యొక్క సుఖము, జ్ఞాని యొక్క ఆనందము, జ్ఞాని యొక్క ఉండటం కూడా ఆ సముద్రంతో పోల్చి ఇక్కడ భగవంతుడు జ్ఞాని యొక్క ఔన్నత్యాన్ని చెబుతున్నాడు. ఒకవేళ జ్ఞానికి కూడా దేహ ప్రారంభాన్ని బట్టి భోగాల మీద పడుతున్నప్పటికీ దానివల్ల వాడికి అదనంగా సంతోషం ఉండదు. ఎంచేత సంతోషం ఉండదు? వాడు పొందవలసింది పొందే ఉన్నాడు, వాడు పొందవలసింది వాడు పొందే ఉన్నాడు కాబట్టి ఎక్స్టర్నల్గా వచ్చేది వాడికి ఏం అక్కర్లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. కానీ వాడు పొందలేనప్పుడు వాడి యొక్క అస్తిత్వం దేహానికి పరిమితం అయినప్పుడు బయట నుంచి భోగాలు వస్తాయంటే దేహబుద్ధిని వాడు సంతోషిస్తాడు. కానీ ఆ సంతోషం ఆడికి కొంత ఈ జన్మలోనే రాబోయే జన్మలో దుఃఖంగా మారిపోతున్న సంగతి జీవుడికి తెలియదు పాపం. అంటే జ్ఞాని దేనితోటి పోల్చాడు? ఇక్కడ సముద్రంతో పోల్చాడు. అంచేత నువ్వు ఇక్కడ ఇంతకీ భగవంతుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, బయట విషయాల మీద ఆధారపడటం నీకు శాంతి దొరకదు. బయట నువ్వు ఒకవేళ భోగాలు నువ్వు అనుభవిస్తున్నప్పటికీ, భోగాలు దొరుకుతున్నాయనుకో, నీకు భోగాలు అనుభవిస్తున్నప్పటికీ శాంతి దొరకదు సరికదా? ఏ రోజుకైనా రోగాల కింద మారిపోతాయని నీకు భోగంలోంచి ఏదైనా, భోగంలోంచి వచ్చేది శాంతి కాదు, భోగంలోంచి వచ్చేదాన్ని ప్లెజర్ అంటారు. దాన్ని ఏమంటారు? ప్లెజర్ అంటారు. ఆ ప్లెజర్ పెయిన్ కింద మారిపోవడానికి దగ్గర సమీప భవిష్యత్తులోనే పెయిన్ కింద మారిపోతుంది నీకు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటున్నాడు. యేసుక్రీస్తుని 12 మందిని శిష్యుల్లో ఒకడు ఏమంటున్నాడంటే, ఇంకా 3 రోజుల్లో నేను సిలువేయటానికి తీసుకెళ్తానుగా, ఒకడు ఆ 12 మంది భక్తులు ఒకడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్నాడు. అప్పుడు వాడిని చూసి ఏమన్నాడంటే, నీకు పైసల మీద వాసన ఉంది. ఎవరిని ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని ఇప్పుడు అంటున్నాడు మాట నిజమే, కానీ నీకు తెలియకుండా ఏ వాసన ఉంది? పైసల మీద వాసన ఉంది నీకు. ఒక 3 రోజుల్లో ఎక్కువ లంచం అక్కర్లేదు, 30 రూపాయలు లంచానికి. నేను ఎక్కడైతే మరుగున ఉన్నానో నన్ను పట్టిస్తావు నువ్వు. నన్ను ఎంతో డబ్బుకి కాదు, 3 కోట్లకు కాదు, 3 లక్షలకు కాదు, 30 రూపాయలకు పట్టిస్తావు. కారణం ఏంటంటే, నీకు మనీ టెండెన్సీ ఎక్కువగా ఉంది. నీకేముంది? మనీ టెండెన్సీ ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు మంచివాడో చెడ్డవాడని కాదు. ఇప్పుడు దేవుని కుమారుడు అంటున్నావు నిజమే, కానీ నీకేముంది? మనీ టెండెన్సీ ఉంది. నీ టెండెన్సీ 30 రూపాయలకి సాటిస్ఫై అయ్యి మరుగున నాకు ప్రభుత్వం యొక్క సైన్యానికి, ప్రభుత్వం యొక్క మనుషులకు పట్టించిన నువ్వు నాకు సిరి వేయిస్తావు. దేనికి 30 రూపాయలు లంచానికి? అది లోకం యొక్క తీరు. లోకం పోకడ అదేంటది? లోకం పోకడ. అందుచేది మీరు ఎక్కడ పెట్టారు బావద్దు. ఇంకో చిన్న వాక్యం, రామాయణంలో ఉన్న వాక్యం అక్కడ చెప్పి ముగిస్తున్నారు. నేను బుజ్జి చెప్పకుండా చెబుతున్నాడు వెంటనే ముగించేమని. వాడు చెప్పకుండా చెబుతున్నాడు, అంతకు అటు ఇటు తిరుగుతున్నాడు చెప్పకుండా చెప్పేమని. రాముణ్ణి కైక కౌశల్యతోడు సమానంగా ప్రేమించింది. రాముణ్ణి కైక కౌశల్యతోడు సమానంగా ప్రేమించింది. అంత సమానంగా ప్రేమించిన కైక మందర మాటలు విని అరణ్యానికి పొమ్మంది. ఈ మందర మాటలో దశరథుడు చావుకు కారణమైంది, ఇది అరణ్యవాసానికి కారణమైంది. తల్లికి భారతుడు తల్లికి దూరం అయిపోయాడు. ఈ మందర మాటలు వినటం వల్ల ఇంత చెడ్డొచ్చింది. ఎవరికి? కైకి. ఓ పక్కన భర్త చనిపోయాడు ఈ మందర మాటలు వినటం వల్ల. 22వ సంవత్సరం రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. కొడుకు శత్రువు అయ్యాడు. కొడుకు శత్రు ఎన్ని చెడ్డలు వచ్చినాయి? ఎవరికి? కైకి. అయితే రాముడు ప్రశ్న అడిగాడు. అంతగా వాడు దేవుడు అయ్యాడు. లక్ష్మణ, మనం కౌశల్యని ఎలా చూస్తున్నావు, కైకిని కూడా అలా చూడాలి. మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమించేది కైక, సడన్గా మన మీద ప్రేమ ఎందుకు పోయింది? ఇది బాగా ఈ శబ్దం వెళ్ళిపోండి. ఈ వాక్యం విని మీరు అందరూ వెళ్ళిపోండి, డిస్పర్స్ అయిపోదాం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రేమించే కైక ఇవాళ ఒక్కరోజులో మనకు శత్రువు ఎంతకైంది? మళ్ళీ ప్రేమించడం ఏమైనా దోషం ఉందా? దోషం ఏమలేదు. సిన్సియర్గానే ప్రేమించింది, కౌశల్యతో సమానంగా ప్రేమించింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మన అరణ్యానికి పొమ్మందో మూడు చెడ్డలు జరిగినాయి. దశరథుడు పోయాడు, దాని కొడుకే దానికి శత్రువు అయ్యాడు, మన అరణ్యాశానికి వచ్చేసాం. ఇన్ని చెడ్డలు జరిగినా మనకు కైకి మీద మనం ఎటువంటి విరోధం పెట్టుకోకూడదు. ఏం చెప్పమంటావా? కైకి ఎవరు లక్ష్మణుడు చెబుతున్నాడు ఈ మాటలు. కైకి మీద ఇన్ని చెడ్డల కైక కారణమైంది. కైకి మీద అయినప్పటికీ మనం విరోధం పెట్టుకోకూడదు. కారణం ఏంటంటే ఈశ్వరుడి ప్రణాళిక మనల్ని ఎంతో ప్రేమిస్తున్నంత కైకి మనసులోకి మారు మనస్సు పొందింది. ఏం పొందింది? సడన్గా మనస్సు మార్చుకుంది. సడన్గా మారిన మనస్సు మార్చుకోవడం ఆవిడెవరు? వెనకాల ఈశ్వరుడు తాళం చేసి తిప్పేశాడు. దెర్ ఇస్ ఎ డెస్టినీ దట్ షేప్స్ అవర్ ఎండ్స్. యు ఆర్ ఆల్ క్రీచర్స్ ఆఫ్ డెస్టినీ. తాళం చేయి భగవంతుడి దగ్గర ఉంది. ఆడు మనసు ఏం చేశాడు? ఆ తాళం చేయి చెప్పేది ఒకసారి ప్రేమను ద్వేషంగా మార్చేశాడు. ఏంటిది? కొన్ని మందర చెబితే వినాలని ఎక్కడుంది? కొన్ని మందర చెడ్డ మాటలు చెప్పిన చెడ్డ మాటలు అందరు వినరు. కొంతమంది వింటారు, కొంతమంది చెడ్డ మాటలు వినరు అసలు. కొన్ని ఎందుకు విన్నది? కొన్ని మందర చెప్పింది. మందర మాటలు ఇప్పుడు ఎందుకు వినాలి? అంత బుద్ధి లేనావుడే, అంత బొత్తిగా తెలియనావుడే, డన్సా కాదు. కానీ అక్కడ ఈశ్వర ప్రణాళిక అలా ఉంది. ఎక్కడాగా? అక్కడ కైక కాదు, కైక ఊరికే షాడో. అక్కడ జరిగింది ఏంటది? ఈశ్వరుని ప్రణాళిక జరిగింది. జరిగేది ఈశ్వరుని ప్రణాళిక అనుకునేది మన ప్రణాళిక. అంచేది ఈశ్వరుడి ప్రణాళిక ప్రకారం కైకి బిహేవ్ చేసింది. కానీ అంచేది కైకి మీద మనకు ద్వేషం అవసరం పనిలేదు. లక్ష్మణ వాడు దేవుడు. ఈ ఒక్క మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. ఒకే ఒక్క వాక్యం వాల్మీకి చెప్పాడు. రాముడు సత్పురుషుడి చేత చుట్టబడి ఉండేవాడు. రాముడు ఎలా ఉండేవాడు? ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడు? సముద్రం ఎప్పుడు నదుల చేత చుట్టబడి ఉంటుంది. సముద్రం నదుల చేత చుట్టబడి ఉంటుంది. ఏదో నది ఏదో మూల నుంచి సముద్రంలో గడతా ఉంటున్నాం. రాముడు ఎలా ఉన్నాడు? సత్పురుషుల చేత చుట్టబడి ఉన్నాడు. అది రాముడి యొక్క వైభవం. సరే, లవ్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, పీస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.